등등을 하신 겁니다. 내가 그러면 종교적인 것은 그런 말 한다는 말이에요. 어디 세련하겠지만, 어제 라마는 대원하는데, 여태라이 어떤 세련하겠지? 안 있으면, 나 있으면, 아니, 혹시도 배경을 들으면 괜찮은 건데, 아주 무릎으로 다 끌려버려, 내 보는 게 니 있으면 나 있어. 아니, 다음에 여태라이 정도, 와르키 세련하겠지만, 눈 받아버리겠어. 아, 사랑하는 마르든 되어라, 다끝나 그, 마르든, 여러개나, 막상 왔으면, 저렇게 남아보고는 라마는 좀 아, 사랑하는 마르든 되어라, 그럼, 우리 막상 반도순, 자림수순, 바람하는 반도순. 바람하는 갈증 가오순, 사랑하는 마르든 되어라. 그럼, 만약에, 여우딩이 담았으니까, 마르든이 아니면, 고춘 아니면, 인춘 아니면, 거치지 않은 게 아니면, 내일도 엄마가 아니라, 이제 ఎక్కడ ఉన్నాడు ఈ దృశ్యాన్ని వస్తాం కొంతమంది కొంతమందికి ఆ మెదడు కేంద్రంలో పెట్టి జీవిస్తారు ఇందాక సుమరంగా ఒక మనిషి మీరు చెప్పారు ఈ చెరువు చేతులు ఉండొచ్చు మన అందరికీ చెరువు చేతులు ఉండొచ్చు చెరువు చేతుల ద్వారా మాత్రమే భగవంతుని పొందలేము చెరువు చేతులు ఉండటం మంచిదే అంత మాత్రం చేసి భగవంతుని పొందలేము కొంతమందికి వాళ్ళ చెరువు మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు వాళ్ళకి విచారణ మార్గం మంచిది అంటే మన పూర్వజన్మలు వేరు మనందరూ పూర్వజన్మలు వేరు ఎక్కడి నుంచో వచ్చిన ఇక్కడ కలిగలేదు అంటే మన పూర్వజన్మలు మనం చేసిన సాధనలు వేరు మన మెంటల నేతత్వం వేరు అంటే ఎవరికి ఎవరి ప్రవృత్తికి అనుగుణంగా ఇది ఏ మార్గానికి ఆకర్షించబడుతున్నారో ఆ మార్గం ద్వారానే మీరు సాధన చేసుకోవడం మంచిది మీకు ఇష్టమైన మార్గంలో మీరు సాధన చేసుకుంటుంటే వాయుదాలు సైతం చెప్పినట్టు ఉంటుంది మీ చేసిన పనికిరాలు ఎవరో చేస్తున్నారో మీరు చెయ్యొద్దు మీ మార్గంలో మీరు ప్రయాణం చేయండి మీరు కర్మ మార్గమా భక్తి మార్గమా అది జ్ఞాన మార్గమా ఏ మార్గం ఇష్టమైతే మీ పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే మీరు ప్రయాణం చేశారో ఆ మార్గమే ఈ జన్మలో సహజంగా మీకు ఇష్టమై ఉంటుంది అయితే ఒక్కటి మంది గుర్తు పెట్టుకోండి ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ మూలతనాంపు నేనే తలాంపుని అహంభావాన్ని సాగుతుకోవాలి మీ సూచన మార్గంలో మీరు హోమియోపతి మంచి తీసుకోండి ఆయుర్వేదం తీసుకోండి అల్లోపతి తీసుకోండి లేకపోతే ఇతర తీసుకోండి నీళ్ళు మంది తీసుకోండి ఏ మందు తీసుకున్నా రోగాన్ని బాగుంటుకోవాలి అది ముఖ్యం అది కేవలం మందే ప్రధానం కాదు అలాగే ఏ మార్గంలో ప్రయాణం చేసినా వృత్తిభావాన్ని ఆ దేహభావాన్ని దేహబుద్ధిని తొలగించుకోవాలి అది ఇప్పుడు ఎవరో ఇంతకుముందు కృష్ణరాజు పంపించారు మనసుకు సన్యాసం ఎందుకైనా అంటే దేశానికి సన్యాసం ఇస్తున్నాం మనం దేశానికి తెల్ల బట్టలు మార్చేసి ఎడ బట్టలు వేసుకుంటున్నాం కాషాయ బట్టలు వేసుకుంటున్నాం అలా మనసుకు సన్యాసం ఇవ్వటం ఎలాగో చెప్పండి అన్న ప్రశ్నకు సమాధానం చేస్తున్నాం మనసుకు సన్యాసం ఎలా ఇవ్వటం అంటే మనసును మర్యాద చేయటం మానేయాలి మనసును పట్టించుకోవటం మానేయాలి మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకున్న రోజు తీట్లాడుకుంటూ కూర్చుంటే మీరు మనసుకు సన్యాసం వస్తారు ఎవరైనా మిమ్మల్ని నిందించినా ఎవరైనా మిమ్మల్ని స్వాగతం చేసినా వాటిని పట్టించుకోకుండా ఉంటే మీ మనసుకు సన్యాసం వస్తుంది తర్వాత కర్మఫలాన్ని మీరు ఆశించకుండా ఉంటే మీ మనసుకు సన్యాసం వస్తుంది మనసుకు సన్యాసం వస్తేనే మోక్షం ఇంకా అంతే కదా మనస్సు అణిగిపోతే మనసు ఎప్పుడైతే సన్యాసం ఇచ్చామో మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో మనసుకు సన్యాసం ఎలాగంటే మీ డే టు డే లైఫ్ లో మీ డే టు డే యాక్టివిటీలో మీ మైండ్ యొక్క ఇంటర్ఫియరెన్స్ తక్కువగా ఉంటుంది మనం ప్రతి జనరేషన్కి వచ్చి మన ఎవరి వాళ్ళ మైండ్ కలిగి చేసుకుంటుంది మన అహంభావం ఎక్కువ కలిగి చేసుకుంటాం మైండ్ సన్యాసం ఉంటే ఏది కర్మఫలాన్ని నాశించకూడదు తర్వాత ఆ మైండ్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండాలి మా మూల వాడకం ఎలా వాడతాం ఎందుకంటే రోజు మైండ్ ప్రతి జనరేషన్కి మైండ్ని వాడతాం ప్రతి జనరేషన్కి మైండ్ని వాడక్కర్లేదు మనం ప్రతి జనరేషన్కి మైండ్ని వాడతా ఉంటాం మైండ్ యొక్క వాడకం తగ్గించేస్తే దాని ఇంటెలిజెన్స్ మనం తగ్గించేస్తే సరసంగా అది అదే అదే మామూలుగా తప్ప లేకుండా పోతుంది మనందరికీ పోతుంది మనందరికీ రాలిపోతుంది అంటే మన మైండ్ పట్టించుకోకుండా ఉంటే దానింతగా మైండ్ రాలిపోతుంది ఇంకేంటే దుఃఖానికి కారణం మైండ్లో ఉంది రాగదోషాలన్నీ మైండ్లో ఉన్నాయి మనకు రాబోయే జన్మలకు సంబంధించిన నివాసంలో మైండ్లో ఉన్నాయి పూర్వజన్మ సంస్కారాలన్నీ మైండ్లో ఉన్నాయి అంతా మైండ్లో ఉన్నాయి మనకు రాబోయే జన్మలకు సంబంధించినటువంటి కారణాలు ఎక్కడ ఉన్నాయంటే ఒక మైండ్లోనే ఉన్నాయి అంటే మైండ్ని సరిగా చేస్తే వాడికి జ్ఞానం అవుతాడు ఇంకే మనం వచ్చి అడ్డు అదే అడ్డు దాన్ని శుద్ధి చేయాలి ఆ మైండ్ని శుద్ధి చేయటానికి దాని మైండ్ మనం సూక్ష్మం చేయాలి మైండ్ని శుద్ధి చేయాలి అది చిక్కగా ఉన్నప్పుడు బాగా పలచబడాలి మైండ్ బాగా పలచబడాలి పలచబడితే అది పలచబడి ఏమవుతుందంటే అది చెడిపోతుంది మనంతా అయితే ఊడిపోతుంది అంటే కదా మైండ్ ఫలితమడి వచ్చి మనం చూసుకోవాలి. ఏం అక్కర్లేదు, సమాధి స్థితి, బ్రాహ్మణ స్థితి, ఆత్మజ్ఞానము, మోక్షము, నిర్వాణ స్థితి, వైకుంఠము, స్వర్గరాజ్యము, ఇలా ఏ చెప్తాం. ఏమక్కడ మీ మనసులో రాగద్వేషాలను తీసేస్తుంటే స్వర్గరాజ్యం దగ్గరికి మీరు ఎలక్కడ స్వర్గరాజ్యం వచ్చి మిమ్మల్ని వరిస్తుంది, మోక్షం వచ్చి మనం వరిస్తుంది, మోక్షం దగ్గరికి మనం ఎలక్కడలేదు మోక్షం వచ్చి మనం వరిస్తుంది. రాగద్వేషాలు తగ్గించుకోవాలి. రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే. అవి ఎప్పుడైతే తగ్గిపోయినాయో సమాధి ధనంతరుడు ఆటం దగ్గరికి వచ్చేస్తుంది, వస్తుంది మన హృదయంలో ఉంది కదా, ఆ ధనంతరుడు తిరిగిపోతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న ఫార్మ్ మ్యాటర్ పోయింది బయటకు, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ప్రకృతి గుణాలు ఎప్పుడైతే బాగా ఫలితపడుతుందో, ప్రకృతి గుణాలు ఎప్పుడైతే మనం ప్రకృతిని ఓవర్కమ్ చేసామో, అప్పుడు సహజంగానే సమాధి స్థితి మనం వహిస్తుంది. అని సమాధి స్థితి అంటే సమాధి స్థితిలోనే మీకు సత్యం తెలుస్తుంది. సమాధి స్థితి వచ్చే వరకు మనకు సత్యం తెలియదు. అయితే ఇవన్నీ ఎంచుకుంటూ మన ఇంటి దగ్గర పూజ చేస్తున్నాం, దేవుని పేరును స్మరిస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం, మరి ఏదో ఏ మంచి మంచి పనులు చేస్తున్నాం, ఇవన్నీ చేసుకొస్తున్నాం మనం. వీటి అన్నింటి యొక్క ప్రయోజనం ఏంటంటే బుద్ధిని శుద్ధి చేయటం, బుద్ధి శుద్ధి అవ్వాలి. అంటే బుద్ధి శుద్ధి అయితే అది ఆత్మయే బుద్ధి, చైతన్యుడికి భగవంతుడే ఇది, ధనమైపు సత్య పదార్థం ఇదిగా సుందరమైపు శృతి వైపు శివుడైపు ఇది కొంచెం కొంచెం మళ్ళీ మళ్ళీగా జరుగుతూ ఉంటుంది. మనకి ఎక్కువ ప్రకృతి వ్యవహారాల్లో, విషయ వ్యవహారాల్లో, విషయ ప్రపంచంలో బుద్ధి తిరుగుతూ ఉంటుంది. మన బుద్ధిని ఎలా ఎదురైంది అది వెంటనే విషయ ప్రపంచంలో వెళ్ళిపోతుంది. దాని అంటే దాని అర్థం ఏంటంటే బుద్ధిలో మోహం ఎక్కువ ఉందని అర్థం. బుద్ధిలో మోహం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా పునర్జన్మలో వస్తారు. బుద్ధిలో మోహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సత్యం అసత్యంగా కనిపిస్తుంది, అసత్యం సత్యంగా కనిపిస్తుంది, మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనిపిస్తారు, చెడ్డవాళ్ళు చాలా మంచివాళ్ళుగా కనిపిస్తారు. ఎప్పుడు మన బుద్ధిలో మోహం ఉన్నప్పుడు ఈ ప్రమాదం తప్పదు నీకైనా నాకైనా. అంటే బుద్ధిలో మోహం తండాలి. ఆ బుద్ధి శుద్ధి అవటానికి మనం చేసే పనులు బుద్ధి శుద్ధి అవటానికి దారిని మనం ఏ పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరేదైనా మరి మాటలు మీరు చెబుతున్నాను, ప్రవచనం చేస్తున్నాను, ఇది మెకానికల్గా చేస్తున్నానుకోండి, నీకు నా బుద్ధి శుద్ధి అవ్వదు. ఈ చెప్పే బోధ మరి హితవుగా చెప్తే, ప్రేమగా చెప్తే, మీరు బాగుపడాలని చెప్తే, మీకు ఉపయోగపడాలని చెప్తే, నా హృదయంలో మీ పట్ల ఆప్యాయత కలిగి నేను చెప్తే, స్వీట్గా చెప్తే, చేదుగా కాకుండా చేయగా నేను చెప్పి ఉన్నట్టు చెప్తాంటే నా బుద్ధి శుద్ధి అవుతుంది, దాన్ని చేదుగా తయారవుతుంది. మీరు పబ్లిసిటీ కోసం ఈ మాటలు చెప్తున్నానుకోండి, నా బుద్ధి చేదైపోతుంది. నా బుద్ధి చేదైపోతే నాకు జ్ఞానం ఏంటి, నాకు సుందరం ఏంటి, నాకు ఆనందం ఏంటి, నాకు శాంతి ఏంటి, నాకు మోక్షం ఏంటి. అంటే ఇప్పుడు మన బుద్ధి చేదుగా ఉంది, ఆ చేదుగా నా బుద్ధిని, నా బుద్ధిని స్వీట్గా మార్చాలి. స్వీట్గా మార్చాలంటే ఏం చేయాలంటే ఇష్టంగా మనం చేసి పని ఇష్టంగా చేయాలి, ప్రేమగా చేయాలి, ఆప్యాయంగా చేయాలి. అంటే మనం ఎప్పుడైతే ఎడతవాడు క్షేమం కోరి పని చేస్తామో ఆ పనిలో ఒకవేళ ఫీజను ప్రొడ్యూస్ అవుతుంది, ఏదైనా స్వీట్నెస్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏదో పబ్లిసిటీ కోసం లేదా లోక వాసన పెంచుకోవడానికో, దేహ వాసన పెంచుకోవడానికో ఒక మాట కూడా చెప్పకూడదు. కానీ మాటల కంటే కూడా మౌనం మంచిది. ఎందుకంటే మౌనం వల్ల ఎక్కువ మౌనంగా ఉండబడుతూ అనవాంటెడ్ కానీ అతని యొక్క సంకల్పంతో సంబంధం లేకుండానే జ్ఞానస్థితి అవ్వడం కలుగుతుంది. ఎక్కువ మౌనంగా ఉన్నవాడికి జ్ఞానస్థితి సహజంగానే వచ్చేస్తుంది. అయితే మాటల కంటే మౌనం మంచిది. ఆ మౌనం వల్ల ఏమవుతుందంటే మీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది, లోపల ఉన్న అందాలు తెలుస్తాయి, లోపల ఉన్న సౌందర్యాలు తెలుస్తాయి. అంటే మనసుకి ఎప్పుడైతే అంతర్దృష్టి కలిగిందో అప్పుడు ఏమిటంటే మనసు దౌర్జన్యానికి దూరం అవుతుంది, సౌజన్యానికి దగ్గర అవుతుంది. మన దౌర్జన్యంలో ఎవరినో ఎవరిని పెట్టిన చూస్తే అలా కొట్టక్కర్లేదు, కొంతమందికి బయట కొట్టగిన మనసులో దౌర్జన్య భావాలు ఉంటాయి. ఆ దౌర్జన్య బుద్ధిలోంచి మనసును విడిగిస్తే వాడికి సౌజన్యం కలుగుతుంది, సఫలమే కలుగుతుంది, వారికి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలగకుండా ఎవరికి కూడా ఆత్మజ్ఞానం కలగదు. మనస్సుకి అంతర్దృష్టి కలగకుండా, లోపలకి కలగకుండా ఎవరికి జ్ఞాన యాత్ర ఉదయించడం. ఓ వస్తువు లోపల ఉంది, భగవంతుడు హృదయంలోనూ ఉన్నాడు. గీతలో కూడా చెప్పాడు కదా పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఆయన అడ్రస్ కరెక్ట్ గా మనకు చెప్పాడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడని చెప్పాడు. కానీ మనం ఏమనుకుంటున్నాము, నీడు 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 అనుకుంటున్నాము. ఉన్నాడు అంటే మన బుద్ధిలో ఉండటం వల్ల ఆ వస్తువు మనకు వ్యక్తం కావట్లేదు. సాధన చేసి ప్రయత్నం చేసి గురువుని ఆశ్రయించి ఈశ్వరుడికి సేవ చేసి ఈశ్వరార్పణంగా పనిచేసి స్వార్థాన్ని తగ్గించుకుని ఈశాభావాన్ని తగ్గించుకుని దౌర్జన్య బుద్ధిని తగ్గించుకుని ఆ మనస్సుకి ఎవరికైతే అంతర్దృష్టి కలుగు చేసుకున్నాడో, ఎవరికైతే అంతర్దృష్టి కలిగిందో వాడికి ఆ వస్తువు దానికి వస్తువుకి సంబంధించిన నిరీక్షస్సు తెలుస్తాయి. వస్తువు ఉంది కానీ మనలో ఉంటున్న అలవాట్లు చేయడం వల్ల మన బుద్ధిలో ఉన్న దోషాల వల్ల అసలు ఆ వస్తువు లేదని అనుకుంటున్నాం. భగవంతుడు మన అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, సమానంగానే ఉన్నాడు. ఒకరిలో ఎక్కువ కాదు, ఒకరిలో తక్కువ కాదు, అందరిలోనూ సమానంగా ఉన్నాడు. కానీ ఆ వస్తువు మనకు అనుభవం లేదు, అనుభవంలో లేదు కాబట్టి వస్తువు లేదని మనం అనుకుంటున్నాం. మనకు భగవంతుడు హృదయంలో లేదనుకోండి మీ హృదయాల్లో నేను లేదు అని చెప్పి ఉండేవాడు. హృదయంలో ఉన్నాడు కాబట్టి అందరి హృదయాల్లోనే ఉన్నామని చెబుతున్నాడు. ఉండు విశ్వాసం ప్రధానం, ఆ విశ్వాస కాస్తుందకే శరణాగతి కలుగుతుంది. పెద్దలు చెబుతూ ఉంటారు, శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు, శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు. అడిగిందనే కొంతమందికి ఈశ్వరుడు పట్ల విశ్వాసం ఉంటుంది, వాడికి శరణాగతి మార్గం మంచిది. శరణాగతి మార్గం వల్ల ఏమవుతుంది, నీ దేహ బుద్ధి నశిస్తుంది. చెప్పు మరి ఏం చేయాలి, సాధన సాధన అంటే ఏంటి? మన బుద్ధిలో మన దోషాలు తొలగించుకోవాలి, అది బుద్ధి శుద్ధి అవుతుంది, ఆ బుద్ధికి సూక్ష్మత వస్తుంది. ఎప్పుడైతే సూక్ష్మ బుద్ధి కలిగిందో దానికి అంతర్దృష్టి కలుగుతుంది, ఎప్పుడైతే దానికి అంతర్దృష్టి కలిగిందో లోపల మీ శాంతి అందుతుంది. శాంతి అందటమే కాదు అది రుచి చూస్తుంది, ఆ శాంతిని రుచి చూస్తుంది, బుద్ధి శాంతిని రుచి చూస్తుంది. ఎప్పుడైతే హృదయంలో మీ శాంతిని రుచి చూసిందో బయట భాషలో వచ్చింది వాండరింగ్ ఆగిపోతుంది దానికి. అది భగవాన్ చెప్తా ఉంటారు, బయట గురి కృషి చేస్తాడో లోపల రూపుడు చేస్తాడు. మన కంట్రోల్ ఎక్కడో ఉన్నాడని మనం అనుకుంటాం, మన కంట్రోల్ మన హృదయంలో ఉన్నాడు. మనకు మీరెంత నిజమో, నేనెంత నిజమని, ఈ ప్రపంచం ఎంత నిజమని, ఈ లోకాలు ఎంత నిజమని, వైకుంఠలోని నారాయణుడు కూడా అంత నిజం. కానీ అసలు సత్యం అల్టిమేట్ ట్రూత్, ఆ ఫైనల్ ట్రూత్ ఎక్కడుంది, మన హృదయంలో ఉంది. అది మనం గుర్తింపుకు రావాలి. గుర్తింపు రావటమే కాదు, దానితో మనం తాదాత్మ్యం పొందాలి. తాదాత్మ్యం పొందటమే కాదు, దాని స్వరూపం మనం పొందాలి. అక్కడ ఏముంది, ఆనందం ఉంది, సుఖం ఉంది, శాంతి ఉంది. అందరూ ఏమంటారంటే ఈ మధ్య మీరు సుఖంగా ఏమంటారు, సుఖంగా ఏంటని సుఖంగా మీకు డబ్బుంటే సుఖం వచ్చేస్తుందా, లేదా పదం ఉంటే సుఖం వచ్చేస్తుందా, లేదా బజార్లో మార్కెట్లో మీకు పేరు ఉంటే సుఖం వచ్చేస్తుందా. బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్టులు బాగా అర్థం చేసుకోండి. ఇంకా కొత్త ఇంట్లో డోన్ డోన్ ఇంట్లో సక్సెస్ చూసుకుంది రాదు. అంతదారులో తీయగలిగింది కాబట్టి మనం కాలంలో లేదా కాఫీలో టీవీలో అంతదారు అలా వాడుకుంటున్నాం. మనం అంతదారులో తీయగలిగింది ఎలా ఉందో అలాగే ఒక ఆనందం, శాంతి, సుఖము, అన్లిమిటెడ్ గ్రీస్, అన్లిమిటెడ్ ఫీస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, పరమనెంట్ ఫీస్, పరమనెంట్ గ్రీస్ ఉన్న వస్తువులు ఇక్కడ ఉండవయ్యా. పంచదారు అందరి ఉంటే సరిపోదు, ఒక పంచదారు ఊర్లో వేసుకుంటే కదా మనకి తెలిసి. ఈ శరీరం ఉన్నా లేకపోయినా నీకు లోకం కనిపించినా కనిపించకపోయినా ఆ శాశ్వతమైన, ఆ శాశ్వతమైన స్థితి, శాశ్వతమైన ఆనందము, శాంతి ఏ పదార్థంలో ఉందో ఆ పదార్థాన్ని తెలుసుకుంటే నీకు శాంతి కలుగుతుంది. కానీ ఆ పదార్థాన్ని తెలుసుకోకుండా నీకు శాంతి ఎలా కలుగుతుంది? ఆ పదార్థం ఎక్కడ ఉందంటే నీ హృదయంలో ఉంటుంది. రిలీజన్ యొక్క లక్ష్యం రిలీజన్ నేను ఎక్కడికే తీసుకెళ్ళాలి, ఇంటి పొడిపూడి మాట్లాడలేదు కాదు. అంటే రమణకి టీచింగ్ ఏంటంటే సింహద్వారం దగ్గరకు తీసుకెళ్ళి ఆట చేయడం, ఆ మూల విరాట దగ్గరకు తీసుకెళ్ళిపోతుంది డైరెక్ట్గా మూల విరాట్లో. కానీ మూల విరాట ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ పెన్షన్ దగ్గరకు తీసుకెళ్ళి ఆట చేయడం. అంటే మీకు మాకు శాంతి లేదండి, మాకు సుఖం లేదండి, మాకు ఆనందం లేదండి. అంటే ఆనందం ఎవరికి వస్తుంది? ఆనందం ఏ వస్తువులు ఉందో, శాంతి ఏ వస్తువులు ఉందో, సుఖం ఏ వస్తువులు ఉందో, ఆ వస్తువు మీకు అనుభవించి వేసినప్పుడు కదా అది పొందటం. మీకు పంచదారులో తీయగా ఉందని మనకు తెలుసు, కానీ అది ఊట్లో వేసుకున్నప్పుడు కదా దాన్ని మనకు తెలుసు. అలాగే వస్తువు ఎక్కడైతే శాంతి ఉందో, వస్తువు మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ శాంతిని మీరు పొందండి. రకము తకము పూజ ధ్యానం ఈ మధ్యన కొత్త కొత్త ఏ యోగా క్లాసులు వస్తున్నాయి, ഓരോ പ്രാണായാമം എന്നെ എന്ത് പോകും മണ്ണ് മൈൻഡ് കൺട്രോൾ ചെയ്യും എന്നെ എന്നെ കൂടെ മൈൻഡ് കൺട്രോൾ ചെയ്യും ഗതാഗതമാരുടെ നീ മധുരീച്ച് അരുണാചരണം വെച്ചേക്ക് വേറെ വെച്ച് ആ ലൈബ്രറിയിലെ പുസ്തകം തീസുവച്ചോറു അങ്ങനെ ജപം ഗുരുവിനെ ചെപ്പോറു ജ്ഞാനം ഗുരുവിനെ ചെപ്പോറു വിചാരം ഗുരുവിനെ ചെപ്പോറു നീ സഹരാധാരാ ചെപ്പോറു കാരണം ഏത് ആ മനസ്സിനെ ആകർഷിച്ചിരിക്കുന്ന മനസ്സ് ഉണ്ടെന്ന് ആകർഷിച്ചത് అనేక మార్గాలు పుస్తకాలు ఉన్నాయి కానీ ఏ రీతిని ఆకర్షించలేదన్నారు ఏది ఆకర్షించాలని అక్కడ మైండ్ ఉంటే కదా అంటే మాకు శాంతి లేదు శాంతి లేదంటే శాంతి రాదు మాకు సుఖం లేదు సుఖం లేదంటే సుఖం రాదు ఎక్కడైతే శాంతి ఉందో ఎక్కడైతే సుఖం ఉందో అక్కడికి మన మనస్సును తీసుకెళ్ళి ప్రవేశపెట్టి అక్కడ ముంచితే అక్కడ ముంచితే అదే ఆ సుఖ స్వరూపం ఆ శాంతి స్వరూపం మీకు అనుభవంలోకి వస్తుంది మనకు బుద్ధి అది మనకు బుద్ధి లేకుండా మనం లేము కానీ మన బుద్ధి పశుబుద్ధి అంతేగా దోహం కట్టాడు కట్టేసి అక్కడ పడి ఉంటుంది అలాగే మన బుద్ధి కూడా పశుబుద్ధి కాబట్టి ఈ పశుబుద్ధి అని ఈ పశుబుద్ధి చేయడం రూపం అనుకో లేకపోతే నామానుకో కట్టేయాలన్నమాట కట్టేస్తే అక్కడ పడి ఉంటుంది మనకు పశుబుద్ధి లేదనుకోండి రూపంతో ఈ నామం చేతి ఏమి పని లేదు ఇంకా పశుబుద్ధి లేదు మనకి దోహం లేదు కన్నుబుద్ధి లేదు ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనస్సు అందుతుంది మైండ్ యొక్క వాండరింగ్ తగ్గుతుంది మైండ్ యొక్క చాపల్యం తగ్గుతుంది ప్రాణాయామం చేయటం వల్ల కానీ మన మనోనాశనం కలగదు మనోనాశనం ఎప్పుడు కలుగుతుంది మనస్సు తన మూలాన్ని అది చూసినప్పుడు కానీ దాని సోర్స్ అది చూసినప్పుడు కానీ ఇది రచించదు ఈ జన్మల తర్వాత ఏదో చెప్తున్నారనుకోండి ఏదో సాధన చేస్తుందో ఇలా చేస్తుందో అక్కడ జ్ఞానోదయం ఎప్పుడో కడుక్కుని తెలుస్తుంది మన మీరు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు పూజ గదులు కూర్చున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఎందుకున్నానో రాముడు ఎందుకున్నానో కూర్చున్నప్పుడు జ్ఞానం వచ్చేస్తాను మీరు కనిపి కనిపెట్టుకున్నప్పుడు మహత్వం ఆయన పెట్టుకుంటారు మీరు జ్ఞానం ఎప్పుడు కలగాలో హృదయంలో ఉన్న పరమాత్మ ప్రభువు ఎప్పుడైతే మీకు దర్శనం ఇవ్వాలో మీరు సాధన చేసినా మీరు ప్రాణాయామాలు చేసినా జపాలు చేసినా నదుల్లో మురిగినా మూడు చుట్టూరు చెందినా చెయ్యండి అన్ని తప్ప మనకు దేహబుద్ధి ఉన్నప్పుడు ఆ పశుబుద్ధి ఉన్నప్పుడు తొలగించుకోవడం ఈ పనులు మేము చేస్తాం కానీ జ్ఞానం కలిగేటప్పుడు ఆ హృదయంలో ఉన్న వస్తువు మనకు కడుక్కుని మెరిసినప్పుడు మీరు పూజలో ఉన్నప్పుడు మెరుస్తున్నారు ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఎవరికైనా మాట్లాడే ఇప్పుడు ఏకాంతంగా కూర్చున్నప్పుడు లేదా నలుగురిలో కూర్చున్నప్పుడు ఎప్పుడో సడన్ గా వస్తువు మీకు వేడుకలోకి వస్తుంది అందుకే గంటలు రెండు గంటలు టైం పట్టదు దానికి ఆ హృదయంలో వస్తువు మీకు వ్యక్తమైనప్పుడు సడన్ గా వస్తుంది ఒకసారి ఆకాశంలో నిరీక్షించడం ఉపయోగించడం ఆ దేశాలు ఎంత చెప్పిన కొన్ని క్షణాల్లో అదే కొన్ని క్షణాల్లో పరమేశ్వరుడు మీకు వ్యక్తమవుతాడు అది కూడా పూజ గదిలోనే వ్యక్తం అవుతారని కనిపెట్టుకోకుండా మీరు స్నానం చేసేటప్పుడు కూడా వ్యక్తం అవచ్చు ఆ పశుబుద్ధి పోయి ఆత్మబుద్ధి కలగడం కోసం ఆ శవబుద్ధి పోయి శవబుద్ధి కలగడం కోసం ఇప్పుడు కొన్ని క్షణాల్లో వచ్చేస్తుంది మీరేం భయపడక్కర్లేదు కానీ మార్గాన్ని గుర్తుపెట్టండి మొత్తం భగవద్గీత సారవంతం అందే రెండు మొక్కలు అర్జున నీ దేవుడు ఈ భూమి మీద ఎందుకు వచ్చిందో నీ ద్వారా ఏ పని జరగాలి నీ ఇష్టం నా పని జరుగుతుంది నీ ఇష్టం లేకపోతే నా పని జరుగుతుంది ఆ చేసి పనిలో ఎటోగా చెయ్యి ఇష్టంగా చెయ్యి ప్రేమగా చెయ్యి లవ్తో చెయ్యి ఎఫెక్షన్తో చెయ్యి ఇంట్రెస్ట్గా చెయ్యి విశుద్ధ చేయి అంటే మనం చేసి అసలు చేసి వర్క్లో మనం లవ్ ఉండాలి అదే కదా మనం చేసి వర్క్లో డివోషన్ ఉండాలి మీరు ఎలా ఉపదేశాలు చేసినప్పుడు అందులో ఆత్మీయతలు ఇది ప్రేమ రాముడు కాదో అందుకంటే మీరు రికార్డు పెట్టేసి ఉంటే సరిపోతుంది యాంత్రికంగా ఉండకూడదు మనం చేసే పని యాంత్రికంగా ఉండకూడదు అక్కడ మన ప్రేమ ఉండాలి ఆత్మీయత ఉండాలి మైండ్ యొక్క ప్రెజెన్స్ ఉండాలి ఆ మైండ్ యొక్క ప్రెజెన్స్ ఉన్నప్పుడే అది దాని తగిన ఫలితం ఏ ఫలితం కోసం అది ఉద్దేశించబడిందో పారాయణం ఆ ఉద్దేశం నెరవేరుతుంది మనం ధ్యానం చేస్తుంటారని ఐదు ఏ టైం పెట్టుకుంటారు వాళ్ళు నాలుగున్నర మూడు ఐదింటి వరకు ఆ గడియారాన్ని చూస్తుంటారు ఇప్పుడైపోతుంది ఐదు ఎప్పుడు తెలిసిపోదాం ఆ దేవుని ధ్యానం చేస్తున్నారా గడియారాన్ని ధ్యానం చేస్తున్నారు మనం కూడా వెంకటేశ్వర స్వామి గారి కడతాం వెంకటేశ్వర గారికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ధ్యానం చేయండి ఏ కోరిక నెరవేరడం కోసం వెంకటేశ్వర స్వామి గారికి వెళ్ళి ఆ కోరికని ధ్యానం చేస్తాం ఆ కోరిక మీకు నెరవేరచ్చు జ్ఞానం సున్నాం అన్ని సున్నా అసలు పరమార్థం సున్నా ఆ కోరికను మీకు నెరవేరవచ్చు ఆ నెరవేరడం ఎంత ఎదురు మీ శరీరం ఎంత ఎదురు మీకు నెరవేరిన కోరికలు కూడా అంతే నిజం మన కోరిక నెరవేరకుండా అనుభవిస్తే పోతుంది కాల ప్రవాహంలో మన రామకృష్ణ మిషన్ స్వామి గారి గారు మంత్రులు నేర్చుకుంటారు వాళ్ళు నిజంగా కొంతమంది బాగా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉంటారు అందులో ఒక స్వామి వేల్డ్ మెడలిస్ట్ బాంబేలో ఐఐటి చదివేస్తున్నాను ఇండియాలో ఇక్కడ ఎంఎస్ చేశాడు తర్వాత అమెరికాకి పిహెచ్డి చేశాడు. పిహెచ్డి చేసిన తర్వాత 4 సంవత్సరాలకు వర్క్ చేశాడు అమెరికాలో. మళ్ళీ రామకృష్ణ మఠంలో వచ్చి సన్యాసం చేసుకున్నాడు. అది బ్యాచిలర్ గా ఉన్నాడు. ఇక్కడ 3 ఏళ్ళకి ఆయన సన్యాసం ఇవ్వరకండి. అంటే 9 సంవత్సరాలు అక్కడ బ్రహ్మచర్యం అవలంబిస్తాను కానీ సన్యాసం ఇవ్వరకండి రామకృష్ణ ఆంధ్రలో. మన్నాడు ఇండియా ప్రజలకు పొందిన చింతలు ఉంటారని అడిగాను స్వామి అండి. అంటే మీరు భోజనం చేసి భోజనించి భోజనానికి ఉంటారా లేకపోతే ఉదయం ఇండియా చింతలు ఉంటారా అని అడిగాను. అంటే కొంతమంది భోజనం చేసి భోజనానికి ఉంటారు. ఆయన చెప్పారు పొద్దున్న ఒక రోజు ఇల్లు తింటామండి, ఒక రోజు ఎట్లయి తింటాం, ఒక రోజు సూర్యులు తింటాం, అన్ని తింటామండి అని అన్నాడు మహారాష్ట్ర. ఆ బట్టలు ఎప్పుడు కొంప చేస్తున్నారు మనం చెట్ల తిరిగిపోయాడని. కానీ బట్ట చాలా ప్రమాదం అది. కానీ అన్నారు కానీ ఏంటి తర్వాత కానివ్వండి అమ్మ. తర్వాత ఏం చెప్తుందండి కానీ అంటే ఏంటంటే గృహస్థుడికి మాకు తేడా ఏంటంటే ఆడ అన్నం తింటే మనం ఇల్లు తిన్నా లేకపోతే ఇంకో అన్నం తిన్నా అన్న రసం వస్తుంది మనకి, దానివల్ల కొంత స్ట్రెంత్ వస్తుంది. గృహస్థులు ఏం చేస్తారంటే అన్నం తినడం వల్ల వచ్చే రసం ఎస్సెన్స్ అంటే కామక్రోధాలు ఖర్చు పెట్టేస్తారు. ఏం చేస్తాం అంటే అన్నం తింటాం ఇల్లు తింటాం మాకు స్ట్రెంత్ వస్తుంది. అన్నరసం ఆ రసం వల్ల మాకు మా బాడీకి శక్తి వస్తుంది. మా బాడీ యొక్క ఎనర్జీని మీ కామక్రోధాలు ఖర్చు పెట్టడం అనేది చూసారా ఇటువంటి మంచి పనులు ఖర్చు పెడుతుంది. ఇప్పుడు మీ గృహస్థులన్నీ తింటున్నారో మీ ఇల్లు తింటారని అనుకోకుండా మేము ఇల్లు తింటున్నాం ఉప్మా తింటున్నాం. కానీ మీకు మాకు తేడా ఏంటంటే మీరు ఎంత తిన్నా ఆ అన్న రసం ఆ సారాన్ని అంతా కూడా కామక్రోధాలు సరిపోతుంది మీ అన్న సారం అంతా కూడా. ఏం చేస్తుందంటే సాధనకు పరమేశ్వరుని తెలుసుకోవడానికి చూస్తున్నారు కానీ మీ ఇంటి అన్ని మంచి పనులు చేస్తున్నాం. ఈ మంచి పనులు చూడాలని మీ ఎనర్జీని ఉపయోగించుకున్నాం. కానీ ఒంటిలే మా లక్ష్యం అనుకోకుండా మా లక్ష్యం మోక్షమే, మా లక్ష్యం మోక్షమే. అయితే మా స్వామి ఏం చెప్పారంటే మీరు ఒక పని చేసినప్పుడు పని వల్ల మీ మనస్సు బాధపడాలి, ఆ పనిలో మీ మనసుకు కంట్రోల్ రావాలి, ఆ పనిలో మీ మనసుకి కంఫర్ట్ రావాలి, ఆ పని లోకానికి ఉపయోగపడాలి. అది సేమ్ టైం లోకానికి ఉపయోగపడటం కూడా అదే టైంలో ఆ పని మీరు మోక్షం పొందడానికి కూడా సహకరించాలి. ఇది మా స్వామీజీ చెప్పారు. అంటే మేము అన్నం తింటున్నామో ఈ ఇల్లు ఏమి తింటం లేదు అనుకోకుండా ఇల్లు తింటున్నాం. కానీ మీరేమో కామక్రోధాలు ఖర్చు పెడుతున్నారు. ఆ ఎస్సెన్స్ని ఆ సారాన్ని మీరు మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తున్నాం. మీకు మాకు అదే తేడా అని చెప్పారు స్వామీజీ. అభ్యాసాన్ని ప్రేమతో చేయాలి, ఇష్టంతో చేయాలి, భక్తితో. మీకేం అక్కడ ఏ మీ గురువు పట్ల కానీ లేదా ఒక అవతార పురుషుడి పట్ల కానీ లేదా ఒక మహాజ్ఞాని పట్ల కానీ మీకు ఇష్టం కలిగితే చాలు మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఆ ఇష్టం రావటమే కష్టం. అంటే ఎప్పుడైతే మీకు ఇష్టం కలిగిందో మనసు యొక్క చాపల్యం తగ్గిపోతుంది. మనసుకి ఎప్పుడైతే చాపల్యం తగ్గిపోయిందో దానికి అంతర్దృష్టి కలిగి అంటే మనం బంతిని చేతితో పట్టుకుంటే వదిలేస్తే భూమి ఆకర్షణ చెప్తే వాళ్ళు ఏ విధంగా అయితే కింద పడకుండా ఆ హృదయం కూడా ఎప్పుడైతే మనసుకి చేపల్యం తగ్గిపోయిందో ఆ చేపల్య కారణాలు ఎప్పటికీ ఎలిమినేటైనాయో ఎప్పుడైతే రింగు అయిన చేపల్య కారణాలు ఆ హృదయం యొక్క ఆకర్షణ మైండ్కి తెలుస్తుంది. ఆ బంతిని కింద పడినప్పుడు ఆ హృదయ గుహలు హృదయమైన భూమిలో వెళ్ళి మనసు పడిపోతుంది. ఏమక్కర్లేదు మన మనసుకి చేపల్యం వస్తుంది. ఏ కారణం వల్ల మనసుకి చేపల్యం వస్తుందని చూసుకోవాలి. అందరికీ ఒకే కారణం వల్ల మైండ్కి బాహ్యముఖం పెట్టదు, అనేక కారణం వల్ల మనసుకు బాహ్యముఖం వస్తుంది. ఏ కారణం వల్ల మనసుకు బాహ్యముఖం పెడతామని చూసుకోవాలి. ఆ కారణానికి మీరు తొలగించుకుంటే మీ మనస్సు వెళ్ళి ఎక్కడికి ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడికి ఈశ్వర స్థానం ఉందో అక్కడికి వెళ్ళి బంతి వెళ్ళి కింద పడినట్టు బంతులు ఏదైతే మనం చేస్తుడు ఏదో కింద పడుతుందో అలా మీ మనస్సు వెళ్ళి అక్కడికి వెళ్ళి హృదయస్థానంలో చూస్తే స్థిరంగా ఉండిపోతుంది. ఇది రమణ భగవాన్ చెప్పారు. మీరు సాధన చేయండి, సాధన విడిచిపెట్టద్దు, ప్రాక్టీస్ చేయండి, సాధన చెయ్యండి, సాధన చెయ్యండి, సాధన చేయండి. అందులో ఏమి లేదో మీరు చేసే వరకు చేయండి. ఉన్నదంతా అనుగ్రహమే, ఉన్నదంతా అనుగ్రహమే అని తెలిసే వరకు మీరు సాధన చేయండి. ఈ అభ్యాసాన్ని ప్రేమతో భక్తితో ఇష్టంతో చేస్తుంటే ఇష్టం అలా చేసి ఏ వస్తువుని అయితే మీరు ధ్యానం చేస్తున్నారో ఆ వస్తువులో ఈ మనస్సుని ఐక్యమవుతుంది. ఈ సూత్రం మెకానికల్గా చేయకూడదు, యాంత్రికంగా చేయకూడదు. కొంతమంది ఎవరింటిని అయితే మీరు కాఫీ పుచ్చుకుంటారని యాంత్రికంగా అడుగుతారు. నిజంగా మన కాఫీ పుచ్చే ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు, మరి మెకానికల్ అంటారు, మెకానికల్గా అడుగుతారు. మీరు కాఫీ తీసుకుంటారా, పాలు దండకం ఉంటుంది, పాలు తీసుకుంటారు, కాఫీ తీసుకుంటారా, లేకపోతే ఇంకోటి వెళ్ళి టీ తీసుకుంటారా, మధ్య తీసుకు మధ్య మరి మానేశారు అండి. ఇది ఏమిటో మెకానికల్గా అడిగేస్తారు. మనం ఎవరి ఉద్దేశం ఆడకలేదు హృదయంలో అలా చేయకూడదు. ఇక్కడ సాధన మీరు అలా చేయకండి. మీరు సాధారణ లేకపోతే మీరు ఎవరు సాక్షి ఇవ్వడానికి అవకాశం లేకపోతే మంచి నీళ్ళు మన అధికారులు హృదయం ప్రధానం తలంపు ప్రధానం. భగవంతుడు మీరు ఏ పని చేస్తున్నాడో చూడరు, ఆ పని చేసేది మీ తలంపును చూస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేతితోడు చేసేప్పుడు ఆ పని చేసేటప్పుడు ఒక మాట మీరు మాట్లాడితే చేతితోడు ఒక పని చేస్తే ఆ చేతితోడు మీరు ఆ పని చేయడానికి కారణం, నోటితోటి మీకు ఆ మాట రావడానికి కారణం ఏ ప్రేరణ ఏమిటి, లోపల ఏ ప్రేరణ వల్ల మీరు ఆ మాట మాట్లాడారు, లోపల ఏ ప్రేరణ వల్ల మీరు చేతితోడు ఆ పని చేశారు, ఆ ప్రేరణ చూస్తాడు. దాన్ని బట్టి మనకి స్పిరిచువల్ స్టేట్ వస్తుంది. కానీ బాహ్యంగా మనం చేయటం వల్ల దీనివల్ల భగవంతుడు మోసపోడు. అమ్మ మనిషి గారు తరచుగా చెప్పారు, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మన మాటల వల్ల అది మోసపోవడం. మీరు చేసే సాధన ఎలా ఉండాలి, ప్రేమ తోడు చేస్తే, భక్తి తోడు చేస్తే, ఈతం తోడు చేస్తే, ఇష్టం తోడు చేస్తే, విశ్వాస పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే, ఏ వస్తువులు మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ వస్తువులు మీరు లీనమైపోతారు. మీరు మీరు ఉంటారు భగవంతుడికి దగ్గరగా వెళ్ళేవాళ్ళు లోకానికి దూరంగా ఉంటారు, లోకానికి దగ్గరగా వచ్చేవాడు భగవంతుడికి దూరంగా అవుతూ ఉంటారు. అంటే నిరంతరం మన లోక వ్యవహారాల్లో ఉంటే మన స్వరూపానికి దూరం అవుతూ ఉంటాం. మనం స్వరూపానికి దగ్గరకు వస్తుంటే లోకానికి దూరం అవుతాం. మనం స్వరూపానికి దగ్గరకు వస్తుంటే లోకానికి దూరం అవుతాం. రెండు మనుషులకు చెప్పిన ఏంటంటే ఇది రాయి కనపడినప్పుడు కుక్క కనపడదు, కుక్క కనపడినప్పుడు రాయి కనపడదు. అది కుక్కగా కనపడినప్పుడు కూడా రాయి, అది కుక్కగా కనపడినప్పుడు కూడా రాయి. కాదు రాయిని కుక్కగా కనపడినంత కాదు రాయిని కనపడదు. మీకు రాయి కనిపించినప్పుడు, రాయి కనిపించినప్పుడు కుక్క కనపడదు. మొత్తం భారతదేశంలో వచ్చిన సిద్ధాంతాలన్నీ దేశ ఈ ఒక్క మాటలో చెప్పొచ్చండి. ద్వైతం నాకు అద్వైతం విశిష్టాద్వైతం. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మీ పేర్లు చెప్పడం, కొంతమంది ఏమంటున్నారంటే రాయి నిజమే కుక్క నిజమే అంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో హిందూ మతంలో ఉన్న సిద్ధాంతం ఇది సిద్ధాంతం, రాయి నిజమే కుక్క నిజమే. కుక్క మనకి రాయే కుక్కగా కనపడింది కానీ కుక్క నిజం కాదు. కుక్క నిజం కాదు, రాయే మనకి కుక్కగా కనపడింది. రాయి కుక్కగా కనపడినప్పుడు కూడా అది రాయే, రాయిగా కనిపించినప్పుడు కూడా రాయే. కానీ ఇక సిద్ధాంతాలు ఎక్కడ డిఫర్ అవుతున్నారంటే ఆ విషయాలు మనకు అనవసరం అనుకోండి. సిద్ధాంతాలు ఎక్కడ డిఫర్ అవుతున్నారంటే రాయి నిజమే కుక్క నిజమే అంటున్నారు, లోకం నిజమే దేవుడు నిజమే. ఈ నదిని ఎవరో తీరుగా చూస్తున్నారు. జ్ఞానం కలిగిన తర్వాత ఉపాసన చేయాలనే బుద్ధి కలుగుతున్నట్టు. అసలు ఉపాసన ఎందుకు? జ్ఞానం కోసమే. జ్ఞానం కలిగిన తర్వాత ఎట్లంటే అప్పుడు దేవుని ఉపాసన చేయాలనే బుద్ధి కలుగుతున్నట్టు. జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అక్కడ నిశ్చర్లు ఎవడో నిగలడు, అక్కడ ఉపాసన చేయడానికి నిగలడు ఎవడు. అక్కడ నిజంగా జ్ఞానం కలిగితే అక్కడ ఉపాసన చేయడానికి ఎవడో నిగలడు. అక్కడ నిలించేది ఫైనల్ స్టేట్ కాదు. లాస్ట్ డేస్ లో రమణ భగవాన్ క్యాన్సర్ వచ్చింది, ఆ చేతి క్యాన్సర్ వచ్చింది కదండి. చేతి క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా మందులు వాడారు, మీకు మందులు వాళ్ళు ఏం నివారణ అవ్వలేదు. నాకు ఈ క్యాన్సర్ తగ్గిపోవాలని మీరు అనుకోండి అన్నారు ఎవరో ఒక భక్తుడు. బహుశా అటువంటి మాట ప్లేడర్లు చెప్తా ఉంటారు, మనం చెప్పలేము. ఎవరో ప్లేడర్ గారు సరదా చెప్తుంటారు, మీ ఈ రోగం నాకు తగ్గిపోవాలని మీరు అనుకోండి. ఇంకేం మందులు వాళ్ళు ఇంకేం ప్రయోజనం లేదు. క్యాన్సర్కి ఎన్ని మందులు ఉండాలో అన్ని మందులు వాడేశారు. మరి ఆయుర్వేదం హోమియోపతి అన్ని అయిపోయింది. అంటే ఈ రోగం నాకు తగ్గిపోవాలని మీరు అనుకోండి, విషయం బాగా అర్థం చేసుకోండి. అప్పుడు భగవాన్ ఎంత వండర్ఫుల్ రిప్లై ఆయన ఎక్కడున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే రమణ భగవాన్ ఎవడో నీకు అర్థమవుతుంది, ఒక్కడ రిప్లై మీకు అర్థమైతే, మీకు డైజెస్ట్ అయితే, మీకు జీర్ణం అయితే. ఆయన ఏమన్నారంటే ఈ రోగం తగ్గిపోవాలని అనుకునేవాడు లోపల ఎవడో లేడు, ఈ రోగం తగ్గిపోవాలనుకునేవాడు ఎవడు లేడు. ఒకవేళ వాడు ఉంటే మీరు చెప్పకపోయినా వాడు అనుకోవటమే పని అడుగు. ఎంత బ్యూటిఫుల్, ఎంత వండర్ఫుల్, ఎంత స్వీట్ ఎప్పుడై చూడండి. ఈ ఒక్క వాక్యం మీకు అర్థమైతే ఆయన ఎక్కడున్నాడో మనకు తెలుస్తుంది. బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, ఇంకేమొద్దు. ఈ రోగము తగ్గిపోవాలని మీరు అనుకోండి అంటే నిజమే, నేను చెప్పి న్యాయంగానే ఉంది. ఈ రోగము తగ్గిపోవాలనుకునేవాడు లోపల ఒకడు లేడు. లోపల ఒకడ దేహంతో చాలాత్మ అయిన వాడు ఎవడు లోపల ఒకడు లేడు. ఒకవేళ నిజంగా ఉన్నాడనుకో, ఈ రోగం తగ్గిపోవాలనుకున్నాడు లోపల ఉన్నాడనుకో, నీ సలహాతోడు పని లేకుండా అందించుకుని ఉంటాడు. ఈ రోగం తగ్గిపోవాలి, రోగం తగ్గిపోవాలని నువ్వు చెప్పకపోయినాడనుకుంటాడు. నువ్వు చెప్పకపోయినా దాన్ని బట్టి ఆయన ఎక్కడ మాట మనకు తెలుస్తుంది. నిరంతరము నీవు దైవచింతన కలిగి ఉంటే, నిరంతరము ఆత్మచింతన కలిగి ఉంటే, ఆటోమేటిక్ గా లోకానికి విషయ వాసనకి విషయ ప్రపంచానికి ఈ నామరూప జగత్తుకి నువ్వు నిజంగా దూరం అవుతాను. ప్రపంచంలో ఏంటి, రూపము నామము క్రియ, అదే ప్రపంచం. అంతకంటే ప్రపంచం ఏముందండి, రూపము నామము క్రియ. అది మైనస్ చేస్తే లోకం అంటే ఏమి లేదు, అది మైనస్ చేస్తే లోకం అంటే ఏమి లేదు. నువ్వు లోకాన్ని దూరం అవుతూనే ఉంటావు, నిరంతరము దైవాన్ని చింతించడం వల్ల, ఆత్మని చింతించడం వల్ల. అసలు ఇంకోటి అద్వైత భావన, అద్వైత వాసన రావటం చాలా కష్టం. జనరల్ గా దేవుడు వేరు, నువ్వు వేరంటే అందరికి ఇష్టంగా ఉంటుంది. ఏం చేయాలంటే మనకంటే దేవుడే వేరుగా ఉన్నాడంటే ఏమో అడగటానికి బాగుంటుంది. నీ హృదయంలోనే దేవుడు ఉన్నాడు అయ్యా, నీ హృదయమైన దేవుడు ఉన్నాడంటే మాకు ఏమైనా కావాల్సి ఉంటే ఎవరిని అడగని ఉంటారని అంటున్నారు వాళ్ళు. అంటే మన దేవుడు సెపరేట్ గా ఉన్నాడు అనుకుంటే ఏమవుతుందంటే మనకి ఏదైతే మనకి ఏది కావాలంటే అడుగుతాం ఉండొచ్చు, ఆయన ఇస్తా ఉంటాడు. మన అభిషేకాలు చేస్తా ఉండొచ్చు, శివుడికి వేసి అభిషేకాలు చేయొచ్చు, విష్ణుకి అయితే అలంకారం చేయొచ్చు. అంటే శాస్త్రాలు ఒక మాట చెప్తూ ఉంటారు, విష్ణువేమో అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, కుమారస్వామికి అభిషేకం అక్కర్లో పెట్టండి, అలంకరణ అక్కర్లో పెట్టండి, చూసేది పోతే చాలా దర్శించింది చెప్పి వాడు రమణమాట. వాడికి అభిషేకం అక్కడ పెట్టండి, వాడికి అభిషేకం అక్కర్లేదు, అలంకరణ అక్కర్లేదు, పెట్టి దర్శన ప్రియుడు వెళ్ళి జస్ట్ అలా చూసి వెళ్ళిపోతుంటారు. నీ మైండ్కి ఏకాగ్రత పూరుతుందనుకో, ఆ ప్రవీణత పూరుతుందనుకో, ఆ పవిత్రత వస్తాననుకో, నీ మైండ్కి పవిత్ర వచ్చిందనుకో, ఆ ప్యూరిటీ వచ్చిందనుకో, ఆ పర్ఫెక్షన్ వచ్చిందనుకో, ఆ ప్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఆత్మ ఎంత పవిత్రమైందో నీ మనస్సు కూడా అంత పవిత్రమైందనుకో, ఆ ప్యూరిటీ నీకు పట్టిందనుకో, అప్పుడు లోపం ఏంటంటే ఆత్మానుగ్రహం, ఆ శక్తి వచ్చి పొంగి 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 నీ సహస్రాన్ని ముంచేస్తుంది. అప్పుడు నీకు దేహం ఉన్నా ఉంటే, ముడిపోయినా ఉంటే, లోపం కనిపించినా ఉంటే, లోపం కనిపించకపోయినా, అంటే అప్పుడు మీ ఎగ్జిస్టెన్స్ కి బంధం ఉండవచ్చు. చనిపోయినప్పుడు మనకు చాలా కంగారు పడతాం, మన శరీరం చనిపోతున్నటువంటి అప్పుడు చాలా కంగారు వచ్చేస్తుంది, మనం భయం వేసిపోతుంది, మన భయం వస్తుంది. ఏంటంటే ఇంతకాలానికి మనం ఉన్నాం కదా, బాడీలో ఉంటున్నాం కదా, భయం వేసిపోతుంది. ఆ భయం ఏంటైన కారణం ఏంటంటే మన అందరికీ ఉండటం ఇష్టం, మన అందరికీ ఏం ఇష్టం, ఉండటం ఇష్టం. అంటే శరీరం చనిపోయినప్పుడు ఇంకా ఉండలేము అని భయం వేస్తున్నాడు. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, శరీరం పోయినా కానీ వాడు ఉంటుందని వాడు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వాడు అంటే ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా ఎలా చేస్తున్నాడు, అరచేతిలో ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా గోచరిస్తూ ఉంటుందో, అలాగే జ్ఞానికి శరీరం పడిపోయినా కానీ లోకం కనిపించకపోయినా తన అస్తిత్వానికి బంధం లేదని, తన ఎగ్జిస్టెన్స్ కి బంధం లేదని, తను ఉంటానన్న సంగతి తనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అంటే వాడు అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వం పొందటం అంటే అది, అంటే వాడి ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, జగన్ పోవచ్చు, లోకం కనిపించకపోవచ్చు, కానీ వాడి ఎగ్జిస్టెన్స్ కి బంధం లేదు, వాడి పీస్కి బంధం లేదు, వాడి హ్యాపీనెస్ కి బంధం లేదు, వాడి ఉనికికి బంధం లేదు. వాడు ఉండటమే కాదు, వాడు ఉన్నానన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడి జ్ఞాని అదే మహోన్నతమైన స్థితి, అదే ఉదాత్తమైన స్థితి, అది లాస్ట్ స్టేజ్, అది సుప్రీం స్టేజ్. భగవంతుడు చెప్పేది ఏంటంటే, మన శరీరంలో చివరి శ్వాస బయటకు వెళ్ళిపోయినప్పుడు, ఆ శ్వాస మన శరీరాన్ని, ఈ శ్వాస శరీరాన్ని వదిలేసినప్పుడు, మనకు ఏ తలంపు అయితే ఉందో ఆ తలంపును బట్టి మనకు పునరుజ్ఞానం వస్తుందని భగవద్గీతలో భగవంతుడు స్వామివారు చెబుతున్నారు, వాసుదేవ స్వామివారు. అయితే దానికి భగవాన్ ఏం చెప్పారంటే, నీకు నీకు ఆటోమేటిక్ గా ఏదో నీకు బాగా ఇష్టమైందో, నీకు ఆ తలంపు వస్తుందో అనుకున్నది రాదు, నువ్వు ఆ చివరి శ్వాస విడిచేటప్పుడు నువ్వు అనుకున్నది రాదు, కానీ నీకు ఇష్టమైందే చివరి శ్వాసలో వస్తుంది. ఆ ఇష్టం ఏదో ఉప్పు నుంచి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తుంది కానీ అది సడన్ గా రాదు. అంచేత నీకు నువ్వు అనుకున్నది రాదు, భగవాన్ చెప్పిన దాంట్లో ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఆ చివరి నీ ప్రాణం పోయేటప్పుడు నువ్వు అనుకున్నదేమి రాదు, కానీ నీకు ఈ హృదయంలో ఏదైతే ఇష్టమో ఆ ఇష్టం ఏంటి వస్తుంది కానీ నువ్వు అనుకున్నది రాదు. నారాయణ నారాయణ అనుకున్నా ఉంటే నారాయణ రాదు, నీ హృదయంలో ఇష్టం ఏంటి వస్తుంది కానీ నువ్వు అనుకున్నది రాదు. అదే నారాయణ నువ్వు అనుకోవాలంటే ఉప్పు నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తుందని అప్పుడు సడన్ గా వచ్చేది కాదు. ఇందాక ఎవరు అన్నారు, మహానుభావం ఎలా తొలగించుకోమంటారు, దాని గురించి అస్తమానం ఆలోచిస్తుంటే అదలకపోతుందండి. మనం చేసే సాధన ఎలా ఉన్నాయో రమణ మహర్షి గారు చెప్పారు, అందరూ గజేత కాదే, ఎవరో గజం కదలటండి. మనం చేసే సాధనలు ఎలా ఉన్నాయంటే, మీ హాలను చూడండి, హాలు చూడండి, మీరు రోజు తగ్గుతున్నాం అనుకోండి, గంటకోసారి తగ్గుతున్నాం అనుకోండి, గంటకోసారి సరిపోయి ఆడటం లేదు, ఆడటం లేదు అనుకుంటే ఆడటం లేదు. నువ్వు జీవితం పొడిగిన అహంకారం చుట్టూ జరిగి అహంకారం ప్రేరణ వల్ల మాట్లాడి అహంకార ప్రేరణ వల్ల ఏమో పని చేసి అహంకారాన్ని అస్మానం తలపెట్టుకుంటాన్ని ఆడుతుందా పోతుందా నశిస్తుందా. అంచేత నువ్వు అహంకారాన్ని డైరెక్ట్ గా ఫేస్ చేయడం మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ వండర్ఫుల్ సొసైటీ మీరు బాగా అర్థం చేసుకోండి. మీ ఇంట్లో గదిని గంటకోసారి చడిపేసి ఆరలేదు ఆరలేదంటే అది ఎలా కరెక్ట్ మీరే చదువుతున్నారు దాన్ని. నాకు రోజు తడపడం మానేయండి, అదే ఆరిపోతుంది. ఒక వాటిని చెప్పినందుకు కానీ మనం రుణపడి ఉండాలి. అది ఏమన్నారంటే దేన్నైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు అదే రోజు తలపెట్టుకుంటాను, అది ఎక్కడ పోతుందా? అంటే అక్కడ బిజ్జి సూక్ష్మతకి అర్థం చేసుకోండి. అంటే రమణ మహర్షి గారి కంటే శంకరాచార్య వారికి ఎక్కువ పాండిత్యం ఉన్నమాట. కొన్ని కొన్ని టెక్నిక్స్ లో మటుకి భగవాన్ చాలా వండర్ఫుల్ గా చెప్తారు. అది ఆయన ఆయనకే సాధ్యం. నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు అదే ధ్యానం చేస్తాను, అదే స్మరిస్తాను, అది ఎక్కడ పోతుంది? అది పోనే పోదు. నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకున్నావు దాన్ని కంప్లీట్ గా మర్చిపోను, దాన్ని ఏం ఫీల్ చేయకో, దాని మొదల్లో నువ్వు ఏం నీడిపోయొద్దు, దాన్ని మర్చిపో, దాని ఇక్కడే రాలిపోతుంది. అంటే అహం అహంభావన కావాలనుకుంటే అది పోదు. నేను నిరంతరము ఆత్మని చింతించడం వల్ల, దైవాన్ని చింతించడం వల్ల, గురువుని చింతించడం వల్ల, ఆ గురువు యొక్క బోధను స్మరించుకోవడం వల్ల పోతుంది. కానీ డైరెక్ట్ గురువు అహంభావన పోగొట్టుకోవాలంటే నువ్వు పోగొట్టుకోవాలి. మొక్కడు రోజు నీళ్లు పోసి నీళ్లు పోయి దాన్ని చావలేదు చావలేదు అనుకుంటే ఎక్కడికి వస్తున్నది? అహంకారం మనమే తీర్చేస్తున్నాం. దాన్ని పుడిచప్పుడే మనం ఏం ఖర్చు అయితే లేదు. దాన్ని పుడిచప్పుడే ఖర్చు చేస్తే కదా అది నశించింది. పుడిచప్పుడే ఖర్చు అయిపోయి అదేలా నశిస్తుంది? చక్కలేదండి, మీరు ఇంటికి వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి, ఒక మాట మాట్లాడతాం. అది అంశంగా మాట్లాడుతున్నాం, అది ఈ దేశాల కోసం మాట్లాడుతున్నాం, లేదా నేను ఎంతగానని ఇతరులు అనుకోవాలని మనం మాట్లాడుతున్నాం. నేను జాగ్రత్తగా ఆలోచించండి. మనం రోజుగా 100 మాటలు మాట్లాడితే ఆ 100 మాటలు కూడా అహంభావం కోసం మాట్లాడతాం. రమణ మహర్షి గారు పూర్తిగా దక్షిణామూర్తి కాదు, పూర్తిగా శంకరాచార్య వారు కాదు. శంకరాచార్య వారు నిరంతరం బోధస్వరూపుడే. దక్షిణామూర్తి పూర్తిగా మౌనం. రమణ మహర్షి గారు పూర్తిగా మౌనం కాదు, పూర్తిగా ప్రవచనం కాదు. అంటే అవసరమైన ఎక్కువ మౌనంగానే ఉండేవారు, కానీ ఆ మౌనం స్వరబుద్ధిని వాడు అర్థం చేసుకోలేరు. మౌనం సూక్ష్మబుద్ధిని వాడు అర్థం చేసుకుంటారు, స్థూలబుద్ధి వాడికి మౌనం అర్థం కాదు. ఆ స్థూలబుద్ధిని వాడికి మౌనం అర్థం కాదు కాబట్టి ఒక మాట చెప్పేవారు. అంటే నేను పూర్తిగా దక్షిణామూర్తి కాదు, పూర్తిగా శంకరుడు కాదు. ఇప్పుడు టైంని బట్టి ఈ ఏజ్ని బట్టి ఆ పాత్ర ఆయన నిర్వర్తించారు. కానీ ఇప్పుడు ఆయన మౌనం ఎంత అనుగ్రహమో ఆయన మాట కూడా అంతే అనుగ్రహము అని గుర్తించారు వాళ్ళు. ధని ఈ టచ్ ఈజ్ గ్రేస్, ఈ లుక్ ఈజ్ గ్రేస్, ఈ వర్డ్ ఈజ్ గ్రేస్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేస్. ఒకసారి మీ మీద కోపం వచ్చింది అది గ్రేస్. మీరు భగవద్గీత కింద నుంచి పైకి పై నుంచి కిందకి మీరు వీసాలు చదివినా మీకు అర్థం కాదు. మీకు అధికారం లేనప్పుడు పారాయణం చేస్తే ఏదో పుణ్యం వస్తుంది, జ్ఞానం రాదు. అధికారం ఏదైనా ఒక వాక్యం అర్థం అవడం కోసం మామూలుగా చదవచ్చు. దాని లోతుపాతులు వెళ్ళి దాని సుందరంగా రమణమైన మాట చెప్పారు. రమణ భగవాన్ బోధ పైకి సింపుల్గా కనిపిస్తుంది, చదివి కొద్ది లోతులు ఎక్కువ పెరుగుతూ ఉంటారు. దాన్ని ఇంత వండర్ఫుల్గా చెప్పారు చూడండి. పైకి చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తున్నారు, ఏం చెడు చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తూ ఉంటారు. ఆ వాక్యం చూస్తే ఇంతేనా అనిపిస్తుంది మాట. ఇంకే ఇంత సింపుల్గా ఉందేంటి, ఈ పెద్ద అర్థం చేసుకోవడం ఏంటని కనిపిస్తుంది. అర్థం చేసుకోవడం మొదలు పెట్టం కాబట్టి మనం అర్థం చేసుకోవడం మొదలు పెట్టామా ఎక్కడికి వెళ్ళిపోతాం? కొన్ని కాడి ఒక కాడి ఒక కాడి రెండు కాడి ఎంత లోతులో ఉంటుందో అంత లోతులు తీసిపోతుంది. ఒక్క మాట మన వెరడి జనఫ్, మన లుక్కి జనఫ్, మన టచ్ జనఫ్. మనం బాగుపడటానికి ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు అక్కడ ఒక మాట చాలు, ఒక వాక్యం చాలు. అసలు మనకి పట్టుగా మన గుండెకి తాకాలి, మన హాకకి మన తాకాలి, మన గుండెకి తాకాలి. కానీ ఒక్క వాక్యం చాలు మనం బాగుపడటానికి. సరైన మందు మన రోగం తగ్గడానికి ఒక మందు చాలు. ఆ రోగానికి తగ్గిన మందు అయితే ఒక మందు చాలు రోగం తగ్గడానికి. అలాగే మనం బాగుపడటానికి మన గుండెకి పడితే ఒక సెంటెన్స్ చాలు. సెంటెన్స్ అక్కర్లేదు. వన్ వర్డ్ ఇయన, వన్ టచ్ ఇయన, వన్ లుక్ ఇయన. అంటే సుందరం గారు ఏం చెప్పారు, పైకి సింపుల్గా కనిపిస్తున్నాడు. పైకి అంటే మీరు ఏం చేస్తారంటే చూసి సరిపెట్టుకోండి. చూసి సరిపెట్టుకుంటే సింపుల్గానే ఉంటాయి. నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను అనుకోండి, అది లోతులకి తీసిపోతుంది. ఎంత రోజులో తీసిపోతుంది అంటే అసలు వస్తువు ఎక్కడ ఉందో అక్కడ తీసుకొని మన పక్క తప్పకుండా. శంకుడు ఎప్పుడు కూడా ఒక జ్ఞాని చెప్పిన మాటలో మీకు ఎప్పుడూ కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకేత కన్ఫ్యూజన్ ఉండదు అంటే అక్కడ ఎంత లక్ష్యాలు ఎక్సర్సైజ్ ఉండదు. డైరెక్ట్ గా తన ఎక్స్పీరియన్స్ లో తీసి చెప్తా ఉంటారు. ఇప్పుడు రామకృష్ణుడు చెప్పిన మాటలు చూడండి, అందరూ మీకు పాండిత్యంలో పాండిత్యం లేదు. మీకు వివేకానందులు కూడా ఒక రామకృష్ణుడికి సరికాదు. అయితే లోకంలో రామ వివేకానందుకు ఉన్న పేరు రామకృష్ణుడు లేకపోవచ్చు. ఆ పేరు ప్రత్యేకంగా తీసుకో పక్కన పెట్టండి. ఏ కీర్తి కాంక్షి కూడా దొరలాంటిదే మనం దూక్కుంటాం. ఇంకా దూక్కు ఇంకా దొరలు పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా దొరల ప్రారంభమైందని కూడా మనం ఇంకా దూక్కుంటే ఇంకా దొరలు పెరుగుతూ ఉంటుంది. ఈ కీర్తి కాంక్షి కూడా దొరకలాంటిదే. ఒక మనిషికి కీర్తి ఉన్నంత మాత్రమే దొరక జ్ఞానాన్ని చెప్పలేదు. అదే ఒకసారి స్వామిజీ చెప్పారనమాట, రామకృష్ణుడు సరిగ్గా స్మరిస్తే ఇటువంటి నరేంద్రుడు వంద వంద రావచ్చు అని. అదే ప్యూరిటీ ప్రధానం. రమణ భగవాన్ కూడా ఒక మాట చెప్పారు, మీరు మీ ఇంటి కడినప్పుడు ఎంత న్యాచురల్ గా ఉంటారో నేర్మగా ఉంటారో, మీ మైండ్ కూడా సోర్స్ లో హార్ట్ లో నేర్మగా ఉందని కలిగిపోతుంది. మేము సర్వసాధారణంగా మనం బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు న్యాచురల్ గా ఉండడం నేర్మడం ఉంటుంది. ఇలా చక్కగా సర్దుకుంటాం, ఇలా సర్దుకుంటాం, అలా సర్దుకుంటాం, ఇది చూసుకుంటూ ఉంటాం అనుకుంటున్నాం. అంటే వాళ్ళకి బాగా కనపడాలి చోటకి బంధువులకు. ఇక రమణ మహర్షి ఏం చెప్పారంటే, మీ మైండ్ హార్ట్ లో ఎలా ఉండాలంటే బంధువుల ఇంటి కాడు నువ్వు ఎలా ఉంటావు అలా ఉండకూడదు. మీ ఇంటి కాడు నువ్వు ఎంత న్యాచురల్ గా ఉంటావు నార్మల్ గా ఉంటావో అలా మీ మైండ్ కనుక సోర్స్ లో ఉంటే హార్ట్ లో ఉంటే అది కరిగిపోతుంది. అది కరిగిపోతుంది నేను స్వరూపం చేస్తాను. ఒక పెట్టుకుని దాన్ని ఇంకేముంచగలం. అట్లా ఈ ముక్కులో గాలి చూసుకుంటూ దాని గడియారం చూసుకుంటూ గాలి మైండ్ లో దాని సోర్స్ లో అంటే అది న్యాచురల్ గా ఉండగలగాలి, నార్మల్ గా ఉండగలగాలి. ప్రతెన్షన్ చేసి అక్కడ ఇంకేముంచగలం అండి. అదే గణపశాస్త్ర గారు చెప్పేవారు, మీరు భగవాన్ ప్రజెన్స్ ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మీ ప్రాణాయామాలు చేయటం అక్కడ న్యాచురల్ గా ఉండండి. దాని ప్రజెన్స్ లో మామూలుగా మీరు ఉండండి. దాని రేసి మీకు వర్క్ చేస్తాం, మళ్ళీ మీ సాధన అక్కడ ఎదురుగా పెట్టుంటారు. ఆయన ఎదురుగా మీరు మీద సాధన చేయొద్దని గణపశాస్త్ర గారు చెప్పేవారు. అంటే ప్రాణాయామం కాదు, మీరు నేర్చుకున్నారనుకోండి అక్కడ చేయొద్దని. మనసు విజృంభిస్తుంటే దాని వేగాన్ని తగ్గించి దాని హృదయంలో మిళితం చేయటం సాధన యొక్క లక్ష్యం. సాధన యొక్క లక్ష్యం అదే. రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి నేను యొక్క మూలాన్ని కనుగొని దానిలో లీనమవటం. ఆత్మ సాక్షాత్కారానికి దైవ సాక్షాత్కారానికి ఆ బ్రాహ్మణ స్థితిని పొందటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఆ నేనని మూలకోవడానికి యొక్క మూలంలో కలవటం వెళ్ళి, లేకపోతే నా వల్ల ఏమీ కాదు, అంతా పరమేశ్వరుడే, ఈశ్వరుడే చేయాలి, ఇదంతా నేను చేసి చేయలేదు అని భారం అంతా ఈశ్వరుడు మీరు వేసి పని చేసుకున్నా సరే మీకు మోక్షం వస్తుంది. కానీ ఇక్కడ ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు అలాగెళ్ళినా ఆ మూల తలంపుని బాగొట్టుకోవాలి, ఎలాగెళ్ళినా ఆ మూల తలంపుని బాగొట్టుకోవాలి. మనకి మనకి ఎంచుకుని జ్ఞానం రావటం లేదంటే ఆ మూల తలంపు పోవటానికి వీల్లేదు. మనకు బ్రహ్మ జ్ఞానం కలగాలి. మన సిద్ధాంతం ఏంటంటే కంచంలో ఉన్న అన్నం అంతా కంచంలో ఉండాలి. మన పిల్లవాడు మటుకు ఇలా తయారవ్వాలి. అంటే మనం నీళ్ళని పోగొట్టుకోకూడదు, ఆ దేవగత నీళ్ళని పోగొట్టుకోకూడదు, నీళ్ళ దర్శనం అవ్వాలి. అంటే అసలు ఫండమెంటల్ గా మన ఆలోచనలోనే పొరపాటు ఉంది, మన ఆలోచనలోనే ఈ పొరపాటు ఉంది. అంటే మనం సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, సాధన ఆ సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా ఆ సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే ఆ దేవగత నేను తొలగించుకోవడానికి సాధన యొక్క ప్రయోజనం. శరణాగతి మార్గంలో కూడా అదే. అమ్మవాళ్ళ వారు ఏమన్నారంటే, ఓ పెరుమాళ్ళు ఎంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నానని అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది, నువ్వు ఎప్పుడు తెలిసింది, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది, ఏమని తెలిసింది, నువ్వు ఉన్నావు నేను లేదని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నావు అంటే దేవుడు ఉన్నాడు నేను ఉన్నాను అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు తెలిసిందంటే ఆయనకి నువ్వు ఉన్నావు నేను ఉన్నావు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలిసింది, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది, ఏమిటి తెలిసింది, నువ్వే ఉన్నావు నేను లేదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నావు అంటే మనం ఉన్నావు ఆయన లేడనుకుంటున్నాం. నమ్మాలి వారు సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఆయన ఉన్నాడు నీళ్ళు లేడని తెలుసుకున్నాడు. మనం సాధన చేసి సాధన చేసి మనం ఉన్నాం ఆయన లేడని తెలుసుకుంటున్నాం. మన సాధనకి నమ్మాలి వారి యొక్క సాధనకి కొంతమంది మీరు చూడండి, కొంతమంది సాధన పేరు మీద వాళ్ళ అహంభావం పెంచుకుంటారు. ఎవరుగా 3 గంటలు తెలిసిపోతున్నారు, నేను ఇంత సాధన చేస్తున్నాను అంత సేవలు ఆ సాధన ఏంటో జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇవి పోగొట్టుకోవాల్సిన నేను మీకు ఏం చేస్తానంటే ఆ సాధన తీసుకొచ్చి కలుపుతూ ఉంటారు. ఇంకా బలపడతాను నేను ఒక కోడలు భగవంతుడు ఏం చెప్పిందంటే ఈ మధ్యన అత్తగారు నన్ను తిట్టుకుపోస్తానని చెప్పాడు. మరి భగవాన్ ఏమన్నారంటే నీ అహంకారాన్ని నువ్వు ఎలాగా తిట్టుకోలేవు, నువ్వు దేన్నైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు దాన్నే నీ అత్తగారు తెలుస్తున్నారు. నీ అహంభావం నువ్వు పోగొట్టుకోలేవు, నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావో మీ అత్తగారు దాన్ని తెలుస్తున్నారు. అంటే నేను తెలియకుండా నువ్వు పోగొట్టుకునే వస్తువు పోగొట్టుకోవడానికి అది సహాయం చేస్తాను, మీ అత్త నువ్వు ఏం కందరపడని చెప్పాడు. ఏదైతే నువ్వు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నావో దాన్ని నీ అత్త పెడతాను, క్రిటిసైజ్ చేస్తాను, ఒక రకంగా నీ సాధనలో నీ అత్త సహకారం చేస్తావో నీకు నీకు అర్థం కాకపోవచ్చు. ఇది బియాండ్ యువర్ అండర్స్టాండింగ్. భగవంతుడు అసలు హ్యూమన్ అండర్స్టాండింగ్ అర్థం అందడదు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనందరూ మన అండర్స్టాండింగ్కి అచేతంగా ఉన్నాడు ఆయన. మన అండర్స్టాండింగ్కి అందుబాటులో ఉండడానికి అంత చిన్నవాడు ఏం కాదు ఆయన. హ్యూమన్ అండర్స్టాండింగ్ అతీతుడు ఆయన. అంటే లోపల నీకు ఆత్మానుభూతి పదే పదే కలుగుతాం మనకు. ఆ శాంతి విజృంభించి విజృంభించి పొంగి పొంగి వస్తాం మనకు. ఈ మనసుకి చేపలేం ఏముంటుంది కదా, ఈ మనసుకి చేపలేం ఉంటుంది, దానికి వాండరింగ్ ఏముంటుంది. మనసుకి సుఖం కావాలి, మనసుకి శాంతి కావాలి. అది నీకు ఎంత కావాలో అంత లోపల నుంచి అందుతాను అనుకో. ఎంత కావాలో అంతకాలం నీకు లోపల నుంచి పొంగి పొంగి వచ్చి నీకు అందుతాను అనుకో. అప్పుడు నీకు అప్పుడు నీకు బయట నీ మనసు భాగ్యముఖానికి పొమ్మన్నా పోవడం పోవలసిన అవసరం లేదు. బయటికి వెళ్ళే ప్రవృత్తి ఆగిపోతుంది. అసలు నీకు లోపల ఉన్న సుఖము లోపల ఉన్న శాంతి నీ చేతికి అందుతుంటే నీ మనసుకి బయటికి వెళ్ళే ప్రవృత్తి నాచురల్గా ఆగిపోతుంది దానికి. అదే భగవాన్ చెప్పాడు కదా, నీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కదలమంటే నా కదలటం లేదు. అంటే వస్తువు అనుభవం అయ్యాక కదలవలసిన పని లేదు, దానికి ఇంకా వాంటింగ్ రాని రాదు. మనసు బయటికి వెళ్ళే ప్రవృత్తే కలిగిపోతుంది, రాగిపోతుంది మనస్సు. మనసు యొక్క వాండరింగ్ ఎప్పుడు ఆగిపోతుందంటే సమాధి స్థితిలో ఆగిపోతుంది. ఆ సమాధి స్థితి ఎప్పుడు వస్తుందంటే ఆ నేనని మూలతలంపు పూర్తిగా పోయినప్పుడే వస్తుంది. ఆ క్లారిటీ చూడండి. మనస్సు ఎప్పుడు ఆగిపోతుందంటే మనస్సు యొక్క వాండరింగ్ ఎప్పుడు ఆగిపోతుందంటే సమాధి స్థితిలో ఆగిపోతుంది అయ్యా. సమాధి స్థితిలో అంటే మీరు సమాధి స్థితిలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఒత్తి మాటల వల్ల, పొడిపొడి మాటల వల్ల కలగదు, కబుర్ల వల్ల, కాకరకాయల వల్ల రాదు. ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అది కృష్ణుడు చెప్పాడు 9వ అధ్యాయంలో, ఇది పరోక్షానుభవం కాదు, ఇది ప్రత్యక్షానుభవం, ఇది ఇండైరెక్ట్ కాదు, ఇది డైరెక్ట్. ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇది కింగ్ సైన్స్, ఇది రాయల్ సైన్స్, ఇది సైన్స్ ఆఫ్ సైన్సెస్. అవుతుంది నేను చెప్తున్నాను. నేను సుందరం గారిని ప్రేమిస్తున్నాను అనుకోండి, ఆ ప్రేమలో నాకు ఏదో కారణం కనిపిస్తాను అనుకోండి, అది నిజమైన ప్రేమ కాదు. కారణం కనిపిస్తే లేదంట, ప్రేమ ప్రేమ కోసం. అంటే భగవంతుడి మీద కూడా కారణం కలిపి అటువంటి ప్రేమ మనకు కలిగితే, అటువంటి భక్తి మనకు కలిగితే, అంటే అండైమిటెడ్ డివోషన్ కనుక మనకు భగవంతుడి మీద ప్రేమ కలిగితే, అకారణ భక్తి కలిగితే, అకారణ ప్రేమ కలిగితే, ఆ డివోషన్ కనుక మనకి అప్పుడు అహంభావం నశిస్తుంది. మనకి నశించదు. ఎందుకంటే మనకు దేవుడి మీద భక్తి ఉంది. ఎందుకు భక్తి ఉందంటే ఏదో కారణం కనిపిస్తాను మనకు. అంటే మన లోపల టార్చులు, మన హృదయంలో టార్చులు వేసి వెతుక్కోవాలి. ఏంటి ఇంటికి మనం భగవంతుడి మీద ప్రేమ, ఎందుకు ప్రేమిస్తున్నాం, ఇంటికి ప్రేమిస్తున్నాం, ఎక్కడో చూడ మీ కారణం కనిపిస్తుంది. అంత కోరిక నెరవేరవచ్చు, తన అహంభావం నశించవచ్చు. భక్తి అవసరమే. కారణం భగవాన్ చెప్పింది, కారణ భక్తి వల్ల అహంభావం నశించదు, అకారణ భక్తి వల్ల అహంభావం నశిస్తుంది. అప్పుడు అకారణ భక్తిని ఎప్పుడు కలిగి మూలంతో సహా వేరుతో సహా పరిపూర్ణంగా అహంభావం నశిస్తున్నారు. అది చెప్పే పదోత్సవం. ఎప్పుడైతే నీకు అకారణ భక్తి కలిగిందో అది శేషం ఉండదు. అహంభావం నశించినప్పుడు దాని శేషం ఉండదు, నిశేషంగా నశిస్తుంది. అది చెప్పి జపంలో ప్రజెంటేషన్ చూడండి, మీ శేషం మిగలదు. ఇప్పుడు మనకు లెక్క చేసేటప్పుడు చూడండి, శేషం మిగులుతుంది అలా కాదు. ఇది అహంభావం నిశేషంగా నశిస్తుంది. మీ చింతాకంతా కూడా అక్కడ మీకు ఏం కనపడదు. ఎప్పుడు అకారణ భక్తి ఎప్పుడైతే కలిగిందో ఆ భక్తి దీని అహంభావం నాశనం చేసి బలం చేసి విషపెడుతుంది. అక్కడ శేషం ఏం కనిపించదు, విశేషంగా నశిస్తున్న అహంభావన. ఏదో ఆ వారితో స్నేహం చేస్తే మనకి ఈ కోరిక నెరవేరుతుంది, మనకు వారితో స్నేహం చేయడమే ఈ పని పూర్తవుతుంది అనుకుని వారిని ప్రేమిస్తున్నాం అనుకో. అలా ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమలో నిజం లేదు, ఆ ప్రేమలో వాస్తవం లేదు, ఆ ప్రేమలో ఎలాంటి లేదు. అలా ప్రేమించి దేవుని మోసం చేయడం అంటే ప్రతిఫలాపేక్ష కనుక ఉంటే అది శరణాగతి కాదు. ఏదో ప్రతిఫలాన్ని ఆశించి దేవుడు ఏంటి విశ్వాసం కలిగి ఉంటుంది, శరణాగతి కాదు. అప్పుడు అహంభావం కూడా పరిపూర్ణంగా నశించదు. నువ్వు మోక్షం కూడా కోరుకోకూడదు. భగవంతుడి నీకు ప్రేమ ఉందనుకో, నాకు మోక్షం కోసం భగవంతుని ప్రేమిస్తున్నాం అనుకున్నాము, అది కూడా శరణాగతులు కాదు సంబంధించినారు. మనం చివరి కూడా వదిలి ఈ మోకాయి నొప్పులు తగ్గటం, నీకు అర్థమవుతుందో కడుపు నొప్పి తగ్గటం, ఈ చివరి కూడా వదిలి మోక్షం కోరుకు ఉంటాం అనుకు నువ్వు మోక్షం కోరికలు శరణాగతి చేస్తావు అనుకో, అది కూడా శరణాగతులు కాదు బయటకు పంపుతున్నారు. అది ఆ కోరిక కూడా ఉండకూడదు, నాకు మోక్షం కావాలి. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడంటే మోక్షానికి కూడా సన్యాసి విషయం ఉన్నాడు. ఆ చివరి చేస్తాడు మోక్ష సన్యాసి ఏమి ఆ యజ్ఞించడం జాతి ఎలా పెట్టాడు దాన్ని వ్యాధదాసు. ఆ ముసలోడ యజ్ఞం ఎంత అమ్మంగా పెట్టాడో చూడండి. మనకి ఇద్దరు ముసలవాళ్ళు ఉన్నారు, ఆయన గురువు సరపించడం ఉంటారు, ఒకటి వ్యాసుడు రెండు వాల్మీకి. మన భారతీయ సంస్కృతికి వాళ్ళే మూలం, వాళ్ళు ఇప్పుడే మనం కలపెట్టుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళని కలపెట్టుకుంటూ ఉంటారు. మన ఇంట్లో ఎవరైనా ముసలవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సేవ చేస్తాంటే మన ఇంజనీర్ అయ్యారు ఏం చేస్తారో వెళ్తుంది, టైం చాకం ఇచ్చి టైం అన్నం పెడతాంటే చాకం చుట్టుకోకుండా ఇప్పుడు వెళ్ళేప్పుడు వీళ్ళు వలకాల్లో ఎప్పుడు వెళ్ళిపోతారని అలా అనుకోకుండా మనమే ఏదో టైం కాఫీ ఇస్తారు, టైం అన్నం పెడతారు, చచ్చిపోతే బాగుండని మళ్ళీ అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకూడదు అది. ఒకవేళ మీరు ఎలా అనుకున్నామని తొందరగా చనిపోరాడు. అది బాడీ ఎందుకు వచ్చిందో ఆ పని పూర్తయ్యే వరకు అది ఎన్ని రోగాలు వచ్చినా అలా ఉంటే కొంతమంది రోజు రోగం ఉంటుంది వన్ డేలు పొందుతా. ఏ రోజు కాలేజీ చనిపోతాడని మీరు మనకు అనిపిస్తున్నారు, చచ్చిపోరు వన్ డేలు పొందుతున్నారు. కానీ మనకు ఏం చూస్తుంటే ఈ రోజు చనిపోతారేమో అనిపిస్తుంది, కానీ వాళ్ళు చావరు. ఆ దేహం ఏ పని మీద వచ్చిందో ఆ ప్రారంభం ఖర్చయ్యే వరకు అది ఒక క్షణం కూడా మీరు ప్రారంభం తీరు వాడు. అంటే మీకు పరిపూర్ణంగా శేషం లేకుండా విశేషంగా అహంభావం నశించాలంటే అప్పుడు మీకు అకారణ భక్తి ఉండాలి, పరిపూర్ణమైనటువంటి భక్తి ఉండాలి, వ్యాపార భక్తి పనికిరాదు. అంటే మీరు ప్రతిఫలం కోరుకుంటే ప్రతిఫలం మీకు రావచ్చు, ఆ ప్రతిఫలం నువ్వు పొందొచ్చు, అసలు సొమ్మ అవుతుంది. చివరికి మనకి ఊరేగింపుడు సొమ్మ, కొంతమంది మనం తీర్చు కోసం ఏదైనా పని చేస్తాం అనుకోండి, ఊరేగింపుడు దానం ఉంటే అసలు సొమ్మ అవుతుంది. చివరికి ఏదో నాలుగు రోజులు ఊరేగిస్తారు సరే అసలు సొమ్మ వచ్చింది. బైబిల్ ఒక మాట చెప్పాడు, మనం యెహోవా దేవుడు అనుకుంటాం, అది యేసు దేవుడు అనుకుంటాం, రాముడు దేవుడు అనుకుంటాం, కృష్ణుడు దేవుడు అనుకుంటాం. అయాం దయాం అదే దేవుడు అన్నాడు బైబిల్లో, ఉండటమే దేవుడు. మనందరికీ ఉండాలుందా చనిపోవాలుందా? అందరికీ ఉండాలుందా? అదే దేవుడు అన్నాడు బైబిల్లో. అండ్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా శాస్త్రం ఉంది, స్వీట్గా ఉంది. అందరికీ మనకి అందరికీ ఉండాలని అనుకుంటున్నాడు, ఉండటమే దేవుడు. ఇంకైతే మన అందరికీ ఉండాలండి, కానీ చనిపోవాలని ఎవరికి లేదు. ఇంకే మనం చనిపోయే వస్తువు కాదు, చావులేని వస్తువు. మనం చావులేని వస్తువు కాబట్టి మనకి ఎప్పుడు ఉండాలన్నది. అది ఉండటమే దేవుడు అయ్యా, అయం దయా అదే దేవుడు అంటే అది చాలా వండర్ఫుల్గా చెప్పాడు. దేహానికి కోరుకుండదు, ఆ దేహము నేనని తలంపు కోరుకుంటుంది అయ్యా. అంతే ఆ కోరికలు ఉన్నప్పుడు అంతా ఉన్నట్టే. ఇప్పుడు భగవాన్ చెప్తారు కదా, మనస్సు ఉంటే అంతా ఉంది. నువ్వున్నావు, నేను ఉన్నాను, వైకుంఠం ఉంది, కైలాసం ఉంది, దేవుడు ఉన్నాడు, పూర్వజన్మ ఉంది, రాబోయే జన్మ ఉంది, అంతా ఉన్నది. పుణ్యం ఉంది, పాపం ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, మనస్సు ఉంటే అంతా ఉంది. అది లేకపోతే ఏది లేదు. నీ దేవుడు కూడా మనవి కల్పించిన జగత్తు జీవుడు ఈశ్వరుడు మూడు మనవి కల్పించాలి. ద్వైత బుద్ధి వాళ్ళకి ఇలా ఉండిపోతారని ఇలా భయం వేసిపోతుంది. కొంతమంది ఒక అన్నాడు రమణ మహర్షి నన్ను వాడు ముసిరివేసుకున్న నాస్తికుడు అన్నాడు. రమణ మహర్షి గారు పై పుడితే భక్తుల కింద కనిపిస్తున్నాడు, కానీ ముసిరివేసుకున్న నాస్తికుడు అంటే ఏమన్నాడండి, జగత్తు జీవుడు ఈశ్వరుడు మనం కల్పించుకునే బయటకు బొమ్మన్నాడు. మీరు గాయనిద్దరిలో ఉండే మీకు ఈశ్వర స్మరణ ఉండే, లేకపోతే జీవుడికి సంబంధించిన స్మరణ ఉండే, లోకానికి సంబంధించిన స్మరణ ఉండే, దేహానికి సంబంధించిన స్మరణ ఉండే, లేకపోతే విషయాలు ఏదైనా చింతిస్తున్నావా, లేకపోతే గాయనిద్దరిలో విషయ ప్రపంచంలో విహరిస్తున్నావా, ఏమిటి? ఆ నేననే మొదటి తలంపు వచ్చిన తర్వాత దేవుడి తలంపు వస్తాను, కానీ ఆ మొదటి తలంపు ఏమిటో దేవుడి తలంపు కూడా మీరు లేదు. జగత్తు జీవుడు ఈశ్వరుడు మూడు మనం కల్పించబడి, మనస్సుంటే దేవుడు ఉన్నాడు, మనస్సుంటే వైకుంఠంలో నారాయణ ఉన్నాడు, మనస్సుంటే కళాశ్వరంలో శివుడు ఉన్నాడు, మనస్సుంటే అందరూ ఉన్నారు, మనస్సుంటే పుణ్యం ఉంది, మనస్సుంటే పాపం ఉంది, అంతా ఉంది. అది లేకపోతే ఏది లేదు, అది ఎక్కడ లేదు, ఎక్కడ మనస్సు ఎక్కడ లేదు. వర్ణాచరిస్తాడు అక్కడికి మనం మేల్కొడుతూ ఓ తండ్రి రంగ భగవాన్ ఎవరంటే ఇప్పుడు ప్రతి వారికి ఎంట్రీ సిస్టమ్ వచ్చి ఎంట్రీలు 4:30కే మాట్లాడడం, 4:15కే మాట్లాడడం, ఎంట్రీ ఏం పెడుతున్నారు కదా. ఇప్పుడు ఆ రంగ భగవాన్ అంటే జీవకోటి మీద వాళ్ళకి ఉన్న అత్యాయత కారణం ఆయన బోహన మహర్షి గారు, మేద్ది మహర్షి గారు. ఆయన చివరి రోజుల్లో అంటే శరీరం ఇంకా కొన్ని కాలానికి పడిపోతుందిగా ఏదో ఇచ్చేవారు మధ్యలో పట్టించేవారు అంటే ఇంకేమిడక అప్పుడు లోపల పెట్టి భగవాన్ ఒక రోజు లోపల పెట్టేసి బయట సాగం చేశారు. మళ్ళీ నాలుగు ఇంటికి చేస్తా ఉన్నారు. రమణ భగవాన్ ఎప్పుడైనా అంటూ ఉన్నారు మామూలుగా తూటికి పోలీసులు కాపలా మధ్యలో మనం ఉన్నాము దూర్ఖంగా ఎక్కడ మీరు భగవాన్ అర్థం చేసుకున్నారు. ఒక రోజు బయట సాగం ఇచ్చారు. సగం ఇస్తే నాలుగింటికి కానీ దర్శనం లేదు, లేదా ఐదింటికి అరగంట దర్శనం ఉండి అరవై గంటల దర్శనం ఉండదు. ఇంకే దాని శరీరం ఆయన అంటే ఆ శరీరం అనారోగ్యంగా ఉందండి. మరుసటి రోజు మధ్యకి పట్టుకెళ్ళారు ఆయనకి మామూలుగా ఏదో మధ్యకి ఇచ్చేవారు చివరి రోజుల్లో ఆ మధ్యకి పట్టుకెళ్ళేవారు. ఎందుకయ్యా మధ్యగా అడిగాడు భగవాన్ అడిగాడు వాడు వాడు భగవాన్ వాడు దేవుడు అంటే ఈ మధ్యకి తెచ్చి ఇచ్చారు నాకు ఎందుకని అడిగాడు. అంటే మీకు అన్నం ఇవ్వటం లేదు అంటే ఏదైనా ద్రవ పదార్థం ఘన పదార్థం ఏమి మీకు ఇవ్వటం లేదు ఇప్పుడు అంటే మీకు ఏమి మధ్యకి తెచ్చా ఉన్నారు. దర్శనం ఇవ్వటానికి కూడా పనికిరాని ఈ దేశానికి మధ్యకి ఎంచుకోయా భగవాన్ మాటలు చూడండి. దర్శనం ఇవ్వడానికి ఈ దేహం పనికిరాదు మీరు డబ్బులు పరిగణిస్తున్నారు ఈ దేహాన్ని అంటే ఎవరైనా వస్తే నేను తయారైపోతాను లేదండి. దర్శనం ఇవ్వడానికి కూడా పనికిరాని ఈ దేహానికి ఈ మధ్యకి మాత్రం ఎందుకు ఎందుకంటే ఈ మధ్యకి ఎంచుకున్నాను మధ్యకి ఎందుకు ఇస్తున్నారు దేహం ఉండడానికి అది దేహాన్ని దర్శనం కూడా పనికిరాదని మీరు తలుపులు వేసేస్తున్నారు అది మధ్యకి మట్టుకు ఎందుకు ఈ దేహం. భగవాన్ చెప్పిన సూత్రం ఏంటంటే ఆ లోపల వస్తే ఏదో కాంప్లికేటెడ్గా ఉందనుకుంటున్నాం. కాంప్లికేటెడ్ లేదు సార్, సింపుల్గా ఉండేది. అంత సింపుల్గా మనం జీవిస్తే ఆ వస్తువు మనకి రెక్కమంటే ఈ సిద్ధాంతం. ఆ లోపల అది కాంప్లికేటెడ్గా లేదు, ఆ వస్తువుని మన బ్రెయిన్ కాంప్లికేటెడ్ చేస్తున్నాం. ఈ ఫిలాసఫర్స్ అమలు కలిసి చేసింది ఏంటంటే ఆ వస్తువుని ఈ తలకాయతో ఊహించి అది ఊహక అందరూ ఊహించి దాన్ని కాంప్లికేట్ చేశారు. అది చాలా సింపుల్గా ఉంది మీ మాటలో, మీ డే టు డే లైఫ్లో, మామూలుగా మీ వ్యవహారంలో, మీ ప్రవర్తనలో, మీ బిహేవియర్లో నువ్వు ఎంత సింపుల్గా ఉంటే ఎంత నార్మల్గా ఉంటే ఎలా జీవిస్తే అది కూడా నీకు సహజంగానే వ్యక్తమవుతుంది. దాని గురించి పెద్ద ఘోర తపస్సు ఏం చేయక్కర్లేదు. అది నువ్వు సింపుల్గా ఉంటే అది నిరాడంబరంగా జీవిస్తే నీ వ్యవహారం నిరహంకారంగా ఉంటే ఆ వస్తువు నీకు న్యాచురల్గానే నార్మల్గానే వ్యక్తమవుతుంది అయ్యా. దాని గురించి నువ్వు భోజనాలు మానేసి పూర్చోక్కర్లేదు. భగవంతు చెప్పారు నోడు అంటే మీరు నోటికి కాలం తీసి కూర్చోక్కర్లేదు, ఏదైనా అవసరం అయినప్పుడు మాట్లాడండి, అవసరం లేనప్పుడు మాట్లాడకండి. అది కూడా మౌనంతో సమానం. మీరు ఏదైనా అవసరం అయినప్పుడు మనం మాటలు మాట్లాడండి, అవసరం లేదనుకోండి మాట్లాడకండి. అది కూడా మౌనంతో సమానం. అలా మౌనం కనుక చేస్తే మీ మౌనం ధ్యానానికి దారి చేస్తుంది. ధ్యానం వల్ల సమాధి స్థితి కలుగుతుంది. సమాధి స్థితిలో మీకు లోపలన్న వస్తువు మీకు వ్యక్తం అవుతుంది. సమాధి స్థితిలో ఉంటే జ్ఞానం బ్రహ్మజ్ఞానం బ్రాహ్మస్థితి ఆ సమాధి స్థితిలోనే కలుగుతుంది. సమాధి స్థితి ఎప్పుడు వస్తుంది? మనస్సు నాశనం అయితే మనోనాశనం అయినప్పుడు సమాధి స్థితి వస్తుంది. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలివి వాళ్ళు ఉన్నారు. తెలుగు అంటే అక్కడ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసే తెలుగు కాదు. తెలుగు తక్కువ వాడికి తెలివైన వాడికి తేడా ఏంటంటే తెలివైన వాడు వాడి పుణ్యపాపాలను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, తెలుగు తక్కువ వాడి పుణ్యపాపాలను కూడా మూసుకెడతాడు. తెలివైన వాడు వాడి పుణ్యపాపాలను ఇక్కడ వదిలేస్తాడు, ఆ కర్తృత్వ బుద్ధిని ఇక్కడ వదిలేస్తాడు. ఎవరో తెలుగు గలవాడు తెలుగు తక్కువ వాడు కర్తృత్వ బుద్ధిని వాడి పుణ్యపాపాలను కూడా మూసుకుపోతాడు. అయ్యా తెలివైన వాడికి తెలుగు తక్కువ వాడికి అన్ని తేడా నాడు భగవంతుడు స్వామి వారు వాసుదేవ స్వామి వారు. ఓం శంభో శివ 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 నారాయణ 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 ఇది శని ఎరుకోవడం. ఓం శంభో భగవాను అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటున్నాను చేత కాదు. ಶಿವ 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 ಅಂತದಲ್ಲಿ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಅಂತ ಶಬ್ದವಾಕ್ಯನ ಅನುಕೋಲೇನು ಶಿವ ಶಿವ ಅನುಕೋತು ಹೃಂಡಕ್ಷಾಲ ಮಟ್ಟಿಗೆ ಅನುಕೋಗಲ್ಲನ ಅಂತೇ ಭಗವಾನ್ ಅನ್ನರು ನೀವು ಭಕ್ತಿಗಾ ಕೇಸ್ಕೊಂಡೇ ಅಂತೇ ಸಾಲು ಆ ಪದ ಮಾತ್ರನೇ ಅನುಕೋಕ್ಕೂ ಭಕ್ತಿಗಾ ಕೇಸ್ಕೊಂಡೆ ಹೃಂಡಕ್ಷಾಲು ಸಾಲು ಶಿವ ಶಿವ ಓಂ ಶಂಭೋಂ ಶಿವ 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 ನನ್ನ ಸರ್ ಅನ್ನೋದು ತರ ತುಂಬ ಕೂರ್ಚಿದ್ದೇನೆ ಓಂ ಶಂಭೋಂ ಶಿವ 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 ನಾರಾಯಣ 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 ವೀಡಿಯೋ ಕಂಟ್ರೋಲ್ ಮನ ಹೃದಯಲ್ಲೂ ಚೈತನ್ಯ ನಾರಾಯಣ ನರುಡು నరుడు ఆయన మన హృదయంలో నరుడు ఆయనంగా ఉన్నాడు నివాసంగా ఉన్నాడు నారాయణుడు ఇక్కడున్నవాడే అక్కడున్నవాడు ఇక్కడ కూడా ఉన్నాడు ఇక్కడున్న అక్కడున్నవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పడం కంటే ఇక్కడున్నవాడే అక్కడ ఉన్నాడు నారాయణుడు ఓం శంభోం శివ 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 నారాయణ నారాయణ ನಾರಾಯಣ ಅಂದ್ರೆ ಮನ ಫಲಿತರು ಆಯ್ನ ಬಂತಾನೆ ನಾರಾಯಣ ಪಿಲುಪು ಮನ ಪಿಲುಪು ಅರುಣಾಚಲ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಅಂತ ಕಾಲ ಚೇಸ್ತುನ್ನ ಪಿಲುಸ್ತುನ್ನ ಅದೇ ಕೃಷ್ಣ ಚೆಪ್ಪಾಡು ಬ್ರಹ್ಮಪುತ್ರ ದ್ವಾರಕಾವಾಸ 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 ಅನ್ನೋ ಹೃದಯವಾಸ 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 ಅಂತ ನೀನು ಏಟ್ ಚೇಸ್ಕೊಂಡಾಗ ವಚ್ಚೇತನ ಕದಾ ಅನ್ನಾಡು ಪರಮಾತ್ಮ ಬ್ರಹ್ಮಪುತ್ರ నువ్వు వెయిట్ చేసావు ద్వారకావాసాన్ని పిలిస్తే ఆలస్యంగా వచ్చావు తొందరగా నీ పిలుపులో తేడా ఉంది నీ రాకలో తేడా లేదు నువ్వు హృదయవాసం అనవలసింది వెంటనే అక్కడే ఉంది పరిగిస్తున్నారు అంటే నిజమైన వాసం మన హృదయవాసం అయితే వైకుంఠంలో లేడానికి రావచ్చు నిజమే మనస్సంకెళ్ళి నువ్వు ఆ వైకుంఠవాసం కూడా అంతే నిజం ఆ స్వర్గం కూడా అంతే నిజం నారా